Sirena, Altınburg, ఈరోజున ఉండి గ్రామ భక్తుల యొక్క ఆహ్వానాన్ని పురస్కరించుకుని మనందరం శ్రీ వెంకటేశ్వర పెరుమాళ్ళు ఆలయ ప్రాంగణంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. దేవాలయం అంటే దేవుడికి మనం ఇల్లు కడుతున్నాం. అంటే దేవుడికి ఇల్లు కట్టి అలాంటి రోజు స్నానం చేయించి అన్నం పెట్టి నైవేద్యం పెట్టి మన కష్టసుఖాలు చెప్పుకుంటాం. అలాగే మనకి మన ఇంట్లో ఎలా ఉంటాము, దేవుడికి కూడా ఇల్లు కట్టి మన రోజు దేవాలయానికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని ఆయన పట్ల మనకున్నటువంటి ప్రేమని భక్తిని తెలియపరుచుకుని వస్తూ ఉంటాం. కాలప్రవాహంలో ప్రతిదీ శిథిలం అవుతూనే ఉంటుంది. సామ్రాజ్యాలు శిథిలం అయిపోయినాయి, అనేక పెద్ద పెద్ద పార్టీలు శిథిలం అయిపోయినాయి. కాలప్రవాహంలో ప్రతిదీ శిథిలం అయిపోతుంది. వాల్మీకి చెప్పాడు, కాలప్రవాహంలో ప్రతిదీ కొట్టుకుపోతున్నారు. దేవాలయం శిథిలావస్థకు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఈ భక్తుల దగ్గర ధనాన్ని సేకరించి ఆ దేవాలయాన్ని పునర్నిర్మించటం, మళ్ళీ దానికి పూజలు అభిషేకాలు చేయటం, ఇలా ప్రతి గ్రామంలో కూడా శిథిలమైనటువంటి ఆలయాలకి చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఇదిగో ఈ ప్లాట్ఫారం ఒకటి నిర్మించారు, ఇదో తెలుస్తుంది, ఆలయంతో పునర్నిర్మాణం చేశారు. ఈ గ్రామస్తులు ఈ భక్తతోటి సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. అంటే ఎవరైతే ఈ కార్యక్రమానికి ధన సహాయం చేశారో, మాట సహాయం ఎవరైతే చేశారో, ఈ కన్స్ట్రక్టివ్ వర్క్లు ఈ నిర్మాణంలో ఎవరైతే స్వయంగా పాల్గొని శారీరకంగా శ్రమపడి ఎవరు చేశారో వారందరూ కూడా వెంకటేశ్వర స్వామి తిరుమల యొక్క వెంకటేశ్వర పెరుమాళ యొక్క దయకి పాత్రలు అవుతారు, వారి అనుగ్రహానికి పాత్రలు అవుతారు. మన హృదయంలో కూడా దేవుడు ఉంటాడు, గుళ్ళో కూడా దేవుడు ఉంటాడు. అయితే కొంతమంది ఏమనుకుంటారంటే ఆ గుళ్ళో ఉన్నది రాయే కదా అని అనుకుంటారు. అంటే భావన ప్రధానం, అక్కడ దేవుడు అని అనుకోవాలి. ఇది అక్కడ మనం వేదమంత్రాలతో ప్రతిష్ఠ చేస్తారు. ప్రతిష్ఠ చేసినప్పుడు మనం దైవభావన కలిగి ఉండాలి. మనిషి బాగుపడటానికి దైవభావన అవసరం. ఆధ్యాత్మికంగా భౌతికంగా మనం అభివృద్ధిలోకి రావాలంటే దైవభావన అవసరం. రోజు గుడికొచ్చి ఆ రూపాన్ని ధ్యానం చేసి ఆ నామాన్ని స్మరిస్తే మనకి ఆయన అనుగ్రహానికి పాత్రలు అవటమే కాకుండా ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు గుళ్ళోకి వెళ్ళి నమస్కారం చేసి ఒకసారి ఆ రూపాన్ని కనుక చూసొస్తే రోజు దైవ దర్శనం వల్ల ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది. అంటే ఆధ్యాత్మికంగా అభివృద్ధి అవడానికైనా, భౌతికంగా మనం అభివృద్ధిలోకి రావాలన్నా ఇంద్రియ నిగ్రహం అవసరం. ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎంత సంపాదించినా మామూలుగా మంటలో పెట్టిన కట్టెల్లో ఉంటాయి. కొంతమంది సంపాదిస్తూ ఉంటారు, మంచి పనులు ఏమీ చేయరు. ఆ సంపాదనంతా వాళ్ళు ఇంద్రియ సంతృప్తిగా అయిపోతుంది, మంచి పని ఒక్కడ చేయరు. వాళ్ళు ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి అంత ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అలా కాకుండా దైవాన్ని ప్రార్థించడం వల్ల మనకి ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది, మనో నిగ్రహం కలుగుతుంది. కలగటం వల్ల భౌతికంగా కూడా మీరు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. మీరు కష్టపడి సంపాదించుకున్న డబ్బు మీ కుటుంబానికి ఉపయోగపడుతుంది, సమాజపరంగా మీరు ఏదైనా మంచి పనులు చేయటానికి కూడా ఉపయోగపడుతుంది. ఎందుచేతంటే మంచి పనులు కనుక చేస్తే మనం ఈ లోకంలో సుఖపడతాం, పరలోకంలో కూడా సుఖపడతాం. మంచి చేసిన వాడికి దొరకత లేదు. మంచి చేసిన వాడు, మంచి చేసిన వాడిని నేను దృష్టిలో పెట్టుకుంటాను, వాడు ఉద్ధారం నేను చూస్తాను, వాడు యోగం వాడు క్షేమం నేను చూస్తాను అని భగవంతుడే స్వామివారే స్వయంగా భగవద్గీతలో చెప్తారు. అందుచేత దేవాలయ పునరుద్ధరణ కార్యక్రమంలో ఎవరో ఆస్తిక భావం కలవారు, ఎవరో దాతలు, ఎవరో పుణ్యాత్ములు సహకరిస్తేనే కలిగేటువంటి పనులు అవ్వ. గ్రేట్ థింగ్స్ కెన్ బి డన్ బై గ్రేట్ సాక్రిఫైసెస్ ఓన్లీ అని స్వామీజీ అన్నారు. అంటే ఏదైనా గొప్ప పని మనం చెయ్యాలంటే, మంచి పని మనం చెయ్యాలంటే, ఎంతో కంత మనం త్యాగం చేయకుండా పనులు అవ్వం. అది శారీరకంగా అవనివ్వండి, మన కాలాన్ని ఆ కార్యక్రమానికి ఇవ్వనివ్వండి, మనకున్న ధనాన్ని ఇవ్వనివ్వండి, లేకపోతే మాట సహాయం చేయనివ్వండి, ఏదైనా ఈ పబ్లిక్కి సంబంధించిన పనులు ఏదైనా పబ్లిక్కి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ వల్ల అవుతాయి, కానీ లేకపోతే ఈ పనులు అవ్వవు. మాటలు చెప్పడం తేలిక, పనులు చేయటం కష్టం. నోటికి చేతకి చాలా తేడా ఉంది. నోటితోడు చెప్పడం తేలిక, చేతితోడు చేయటం కష్టం. మంచి పనులు మనం చేయలేకపోవచ్చు, కనీసం చేసిన వారిని గౌరవించడం నేర్చుకోవాలి. కొంతమంది గౌరవించడం కూడా చేత కాదు. మంచి పనులు, పెద్ద పెద్ద పనులు మనం చేయలేకపోవచ్చు, మంచి పనులు చేయలేకపోవచ్చు, కానీ చేసిన వారిని గౌరవించడం కనుక నేర్చుకుంటే, వారి స్వార్థం లేకుండా చేసినటువంటి నిష్కామ కర్మలు, ఆ పుణ్యంలో భగవంతుడు మనకు ఎంతో కొంత 5 పైసలు 10 పైసలు వాటా పంచి పెడతాడు. అంటే మనం వారిని గౌరవిస్తే సరిపోతుంది. మంచి పనులు చేసిన వారిని గౌరవిస్తే, మనం ఆ పనులు చేయలేకపోయినా వారిని మనం గౌరవిస్తే, ఆ యజ్ఞములు వచ్చినటువంటి పుణ్యానికి మనకు కూడా మనం సంతోషించినందుకు ఈశ్వరుడు మనకు కూడా కొంత పుణ్యాన్ని ప్రసాదిస్తాడు. ఆ పుణ్య ఫలితంగా మనకు సుఖం వస్తుంది. పుణ్య ఫలితం సుఖం, పాప ఫలితం దుఃఖం, జ్ఞానఫలం మోక్ష. అది అయితే ఇక్కడ మన సబ్జెక్ట్ ఏంటంటే, మంచి పనులు చేయొచ్చు, మంచి పనులు చేయటం వల్ల మనకు పుణ్యం వస్తుంది, అది అనుభవిస్తే పోతుంది. మంచి పనులు చేయటం ద్వారా మన జీవిత గమ్యం అంటే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అసలు ఏ విద్యైనా మనం నేర్చుకోవడం, కెమిస్ట్రీయో, ఫిజిక్సో, లేదా మ్యాథమెటిక్సో, లేదా బాటనీ, ఏదైనా నేర్చుకోవాలంటే విశేషంగా కొంచెం కష్టపడాలి. అటువంటి ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని సంపాదించడానికి ఇంకా ఎక్కువ క్రమశిక్షణ అవసరం. మామూలు భౌతికమైన విద్యను నేర్చుకోవడానికే క్రమశిక్షణ కావాలి. అందులో ఈ ఆత్మవిద్యని, ఆత్మజ్ఞానాన్ని నేర్చుకోవడానికి, సంపాదించుకోవడానికి ఇంకా ఎక్కువ క్రమశిక్షణ ఉండాలి. అందుచేత మనకి ఇంకో విషయం ఏంటంటే, దేవాలయంలో ప్రతిష్ఠించబడినటువంటి ఏ అవతార మూర్తినైనా ఆ విగ్రహాన్ని మనం ఆరాధించటం వల్ల, ఆ దేవుణ్ణి మనం ఆరాధించటం వల్ల, ఆయనే ఆ స్వామి, గుళ్ళో ఉన్న దేవుడే లోపల మనకి ఆత్మగా ఉన్నాడు. మన హృదయంలో చైతన్యంగా ఉన్నాడు, సజీవంగా ఉన్నాడు, సాక్షిగా ఉన్నాడు. ఒక విషయం మీరు మర్చిపోకండి, మీరు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ వెళ్ళి ఆ దేవుని కొంచెం ధ్యానం చేస్తే, ఆ దేవుడి నామాన్ని స్మరించుకుంటే, ఆ దేవుడి రూపాన్ని ధ్యానం చేసుకుంటే, మీ హృదయంలో ఉన్న దేవుడి వైపుకి మనస్సు కొంచెం కొంచెం జరుగుతుంది. అది ఇప్పుడు నేను కొంచెం కొంచెం జరిగితే ఎక్కడికి వెళతాను? ఆ భగవాన్ పటం దగ్గరికి వెళతాను. ఇలా కొంచెం కొంచెం జరుగుతాను. అలాగే బాహ్యంగా ఉన్నటువంటి అవతార మూర్తుల్ని, సద్గురుమూర్తుల్ని, మహాత్ముల్ని మనం సేవించటం వల్ల, స్మరించటం వల్ల, ధ్యానించటం వల్ల, పూజించటం వల్ల మన హృదయంలో ఉన్న ఈశ్వరుడి వైపుకి మనం మళ్లించబడతాం. మన హృదయంలో ఉన్న భగవంతుడి వైపుకి మన మనస్సు మళ్లించబడుతుంది. ఎప్పుడైతే బాహ్యంగా ఉన్న దేవుణ్ణి పూజిస్తున్నాము, ఆరాధిస్తున్నాం, ఈ మనస్సు కూడా నెమ్మదిగా హృదయంలో ఉన్న ఈశ్వరుడి వైపుకి జరుగుతూ ఉంటుంది. అక్కడ హృదయంలో ఉన్న ఈశ్వరుని ధ్యానం చేయగా చేయగా, ఆ హృదయంలో మన మనస్సును హృదయంలో ముంచితే, మన హృదయంలో మన మనస్సును హృదయంలో నిలబెడితే, మన మనస్సును హృదయంలో ముంచితే, అక్కడ ముంచితే ఆ మనస్సులో ఉన్న సంస్కారాలు, మనస్సులో ఉన్న వాసనలు, మనస్సులో అక్కర్లేనటువంటి ఫార్నమేటర్, మనస్సులో ఉన్న మురుకుంటలు, మనస్సులో ఉన్నటువంటి రోతలు, మనల్ని ఇబ్బంది పెట్టే, మనకు దుఃఖం తీసుకొచ్చే మనస్సులో ఉన్న విషయాలు, మనకు పునరుజన్మలు తీసుకొచ్చే కారణాలు, ఇవన్నీ కూడా మనస్సులో ఉంటాయి. దాని హృదయంలో నిలబెట్టి ఉంచేది నెమ్మదిగా కరిగిపోతుంది, అది చిరిగిపోతుంది, మనస్సు చిరిగిపోతుంది. జీవిత గమ్యం జ్ఞానం సంపాదించాలి. జ్ఞానం సంపాదించి ఎలా వస్తుందంటే, ఆత్మబుద్ధి కలిగిన వాడికి, చైతన్య బుద్ధి కలిగిన వాడికి జ్ఞానం వస్తుంది, కానీ దేహబుద్ధి ఉన్నవాడికి జ్ఞానం రాదు. ఇప్పుడు ఏదైనా మనకి వ్యక్తిభావం ఎక్కువ, మనం ఈ పని చేస్తున్నామని గుర్తించాలని, అందరూ గుర్తించాలని మనం కోరుకుంటాం. అటువంటి వ్యక్తులు కోటి పూజలు చేసినా కోటి నమస్కారాలు పెట్టిన, కోటి యజ్ఞాలు చేసిన వాళ్ళకి పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు. ఎవరైనా నాస్తికుల మాట అటించండి, ఈ భక్తులు కూడా ఏదో పండు తీసుకొచ్చి నాకు ఇస్తారనుకోండి, అక్కడ పెట్టండి అంటాం అనుకోండి పండు, అంటే ఆ పండు వారు ఇచ్చినట్టుగా నాకు తెలియాలని వారు అనుకుంటారు. అది వ్యక్తిభావం, అది దేహభావన. మీరు నాకు పండు ఇచ్చినట్టు ఈశ్వరుడు చూస్తున్నాడు కదా, అందుకని మీకు రోజు గుడి చుట్టూ తిరిగినా ఆ వ్యక్తిభావన కనుక తగ్గకపోతే, ఆ దేహభావన కనుక తగ్గకపోతే కోటి జన్మలు ఇచ్చిన మోక్షం రాదు, జ్ఞానం రాదు. అంటే అహంకారం గుర్తింపు కోరుకుంది, అహంకారానికి జ్ఞానం అక్కర్లేదు, అహంకారం గుర్తింపు కోరుకుంటుంది, ఇతరులు మనల్ని గుర్తిస్తున్నారా లేదనో కోరుకుంటుంది. అంచేత అహంకారానికి ఏది కావాలి, ఇతరులు గుర్తింపు కావాలంటే ఇతరులు గుర్తింపు వస్తుంది దైవానుగ్రహం సున్నా. అది అంటే మన వాంఛతోడు సంబంధం లేకుండా, మన కోరికతోటి సంబంధం లేకుండా, మన సంకల్పంతో సంబంధం లేకుండా ఇతరులు గుర్తిస్తే మనకు నష్టం లేదు, కానీ ఇతరుల గుర్తింపు కోసమే కనుక మనం మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది కానీ జ్ఞానం రాదు, పుణ్యం అనిపిస్తే పోతుంది. అందుకే దేహభావన తగ్గించుకోవాలి, వ్యక్తిభావన తగ్గించుకోవాలి. అంటే మీరు చేసే మంచి పని అంతా ఈశ్వరుడు చూస్తున్నాడు, కానీ గుర్తింపు కోరితే మీకు గుర్తింపు వస్తుంది కానీ ఈశ్వర అనుగ్రహం రాదు. అది మీకు నేను చెప్తున్నాను. ఇంకో విషయం మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఈ పూజలు, ఈ యజ్ఞాలు, ఈ యాగాలు, ఈ పునర్జన్మలు, ఈ పూర్వజన్మలు, ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఈ తపస్సులు, ఈ యోగాలు, ఈ యాగాలు, ఇవన్నీ మనస్సుకే. అసలు లోపలటువంటి శుద్ధ చైతన్యానికి, లోపలటువంటి రూపరహితుడు నామరహితుడు, లోపలటువంటి పరమేశ్వరుడికి ఏమీ సంబంధం లేదు. ఎన్ని యజ్ఞాలు అయితే ఉన్నాయో అన్నీ మనస్సుకే, ఎన్ని యోగాలు అయితే ఉన్నాయో అన్నీ మనస్సుకే, ఎన్ని సాధనలు అయితే ఉన్నాయో అన్నీ మనస్సుకే, ఎన్ని మంత్రాలు అయితే ఉన్నాయో అన్నీ మనస్సుకే. లోపలన్న చైతన్యానికి మంత్రాలు అక్కర్లేదు, యోగం అక్కర్లేదు, ఇవన్నీ మనస్సుకే చెప్పారు. మీరు మంచి చేసుకోండి అని చెప్పినా ఆ బోధ మనస్సుకే, ఏదైనా యజ్ఞం చేయండి అని చెప్పినా ఆ బోధ జీవుడికే, లేకపోతే సత్కర్మ ఏదైనా చేయమని చెప్పినా అది కూడా మనస్సుకే, లేకపోతే ప్రాణాయామం చేయండి, లేకపోతే ఇంకో పని చేయండి, లేకపోతే జపం చేయండి, ధ్యానం చేయండి, విచారణ చేయండి అని ఇటువంటి పెద్దలు ఎన్ని చెప్పినా ఇవన్నీ మనసు గారికే చెప్పారు, అంటే జీవుడికే చెప్పారు. అంటే ఇవన్నీ మనసుకే, కానీ లోపలున్న ఈశ్వరుడికి, లోపలున్న చైతన్యానికి, అంతర్యామిగా లోపల ఉన్నటువంటి పరమేశ్వరుడికి యజ్ఞాలతోటి యాగాలతోటి సంబంధం లేదు. అందుచేత ఇవన్నీ ఎందుకు చెప్పారంటే, యోగం ఎందుకు చెప్పారంటే, యోగం వల్ల మనస్సు అణుగుతుంది, యోగాభ్యాసం చేయటం వల్ల మనస్సు అణుగుతుంది. అందుకని మనస్సుకి అంతరాత్మలో ఉన్న శివుడు, అంతరాత్మలో ఉన్న వస్తువు దానికి వ్యక్తం అవుతుంది, తెలియబడుతుంది, వస్తువు వ్యక్తం అవుతుంది. ఎక్కడైతే భగవంతుడు ఏ గుహలు అయితే ఉన్నాడో ఆ గుహలో కనుక మనస్సు, ఈ పుణ్య కార్యక్రమాల వల్ల, ఈ యజ్ఞాల వల్ల, యాగాల వల్ల, ఇవన్నీ మనస్సు కనుక చెప్పాను కదా, వీటి వల్ల మనస్సు హృదయ గుహలో కనుక అణిగిపోతే అక్కడున్న ఆనందము, అక్కడున్న శాంతి, అక్కడున్న సుఖము, అక్కడున్న చావు లేని స్థితి, ఇవన్నీ కూడా మనకు అనుభవంలోకి వస్తాయి. ఇవన్నీ మనకు అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ సుఖం తెలుస్తుంది, కానీ లోపల పరమేశ్వరుడు ఉన్నా, మన హృదయంలో సుఖం ఉన్నా, మన హృదయంలో సుఖం ఉన్నా శాంతి ఉన్నా, అది మనకు అనుభవంలోకి రాకపోతే తెలియదు. మన హృదయంలోనే సుఖం ఉంది, కానీ మనకు అనుభవంలోకి రాకపోతే, ఆ శాంతి కనుక మనకు అనుభవంలోకి రాకపోతే మన హృదయంలో ఉన్నా తెలియదు మనకి. అంటే అది తెలియటం, మన హృదయంలో ఉన్నది తెలియటానికి దేవుడు మన ఆత్మ, ఆత్మ ఆత్మ చైతన్యము, చైతన్యం అంటే ఎవరో కాదు నువ్వే, ఎవరో అనుకుంటున్నామేమో చైతన్యం అన్నా నువ్వే, ఆత్మ అన్నా నువ్వే. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నీకు వచ్చే తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి, నువ్వు ఉంటే తలంపులు వస్తున్నాయి, కానీ నువ్వు లేకపోతే తలంపులు ఏమి రావు. ఈ తలంపులన్నీ ఏ నేనికి వస్తున్నాయని నువ్వు తెలుసుకుంటే, ఆ నేను ఎవరిని ప్రశ్నించుకుంటే, ఈ తలంపులన్నీ ఏ నేనికి వస్తున్నాయి అని ఆ నేను ఎవరన్నా ప్రశ్నించుకుంటే మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది. మనసుకు అంతర్దృష్టి కలిగితే మీరు ఒకటి జ్ఞాపకించుకోండి, ఈ తలంపులు, సంకల్పాలు, ఊహలు ఇవన్నీ కూడా విద్యా నేనికి, అంటే మనోగతమైన నేనికి, అసలు నేనికి, శిశరు నేనికి, ఆ నారాయణుడైన నేనికి ఈ తలంపులతో సంబంధం లేదు. అసలు నేనికి తలంపులు లేవు, ఈ విద్యా నేనికి, లేకపోతే వ్యక్తిగతమైన నేనికి, ఈ దేహగతమైన నేనికి, మనోగతమైన నేనికి ఈ తలంపులన్నీ కూడా, ఈ తలంపులన్నీ ఏ నేనికైతే వస్తున్నాయో అది కూడా తలంపే. ప్రతి మనిషి కూడా నేను అని అంటాడు. ఆ నేను అనేది కూడా ఒక తలంపే. ఆ నేనని తలంపు ఎక్కడి నుంచి వస్తామంటే, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నాడో, ఎక్కడైతే మహా వెలుగు ఉందో, ఎక్కడైతే జ్ఞానం వచ్చాక ఏ వెలుగులో అయితే మనం ఐక్యం అవుతామో, అందులోంచి ఈ నేననే తలంపు, ఈ మొదటి తలంపు కూడా వస్తుంది. ఆ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తాయి. అంటే ఈ ఇతర తలంపులన్నీ వస్తున్నటువంటి ఈ మొదటి తలంపుకి ఇతర తలంపులు వస్తున్నాయి. ఈ మొదటి తలంపు ఎవరిని దాన్ని ప్రశ్న వేసుకుంటే, దాన్ని వేటాడితే దానికి అది ఏమిటంటే తిరుగుముఖం పడుతుంది. అంటే ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడికి వెళ్ళిపోవడం ప్రారంభిస్తున్నది. ఇది బాగా జ్ఞాపకం ఇస్తాను. ఏదైతే ఇప్పుడు నేను నేను అంటున్నామో, ఆ నేనే కనుక నిజమైతే దానికి విచారణ అక్కర్లేదు. అది నిజం కానిది నిజం వలే మనకు కనిపిస్తాను. అది నిజం కాదు కాబట్టి మనం విచారణ చేస్తే తొలగింపబడుతుంది. అది విచారణ కనుక విచారణ చేసి దాన్ని తొలగించుకుంటే దానికి ఆధారంగా ఉన్న నిజమైన వస్తువు పరమాత్మ సద్వస్తువు మనకు ఇరుకుపడుతుంది. అది అందుచేత ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, మీరు మీ గమ్యం మర్చిపోకూడదు. మీరు మంచి పనులు చేయొచ్చు, యజ్ఞం చేయొచ్చు, పూజ చేయొచ్చు, జపం చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, ఇవన్నీ చేయొచ్చు. కానీ వీటన్నింటి ప్రయోజనం ఏంటంటే దేహబుద్ధి నశించాలి. అది అది నశించకపోతే మటుకు జ్ఞానం కలగదు. విషయం మీకు అర్థం కావాలి, ముందు సబ్జెక్ట్ మీరు బాగా అర్థం కావాలి. మనం విన్నదేదో మనం జాగ్రత్తగా భగవంతుడు చెప్పిన విషయాలను జాగ్రత్తగా విని మనం ప్రాక్టీస్ చేయాలి. అంటే భగవంతుడు ఏం చెబుతున్నాడంటే, మీరు నిజంగా భగవంతుడిని అన్వేషిస్తున్న మాట నిజమైతే, మీరు నిజంగా భగవంతుడిని కోరుకుంటా అంటే, నిజంగా మాకు ఏమీ అక్కర్లేదు భగవంతుడే కావాలనేటువంటి బుద్ధి మీకు కనుక్కుంటే, అన్ని విషయాలు కూడా మీకు సమకూరుస్తూ ఉంటాడు. అది నిజమైతే అది భగవంతుడు ఏమన్నాడంటే, మీకు భగవంతుని మీరు కోరుకున్న మాట నిజమైతే, భగవంతుడే కావాలని వాంఛిస్తున్నా అంటే, భగవంతుడు నేను పొందాలని మీ హృదయంలో ఉన్న సర్వేశ్వరుని దర్శనం దర్శించాలి, ఈశ్వర దర్శనం కావాలి అని మీరు వాక్కుతోటి మనస్సుతోటి త్రికరణాలతోటి, కొంతమందికి మనస్సులో ఒకటి ఉంటుంది, నోటితోటి ఒకటి మాట్లాడతారు, చేతితోటి ఇంపోటి చేస్తారు. అలా కాకుండా త్రికరణ శుద్ధిగా మీరు ఈశ్వరుని కనుక కోరుకున్నట్టయితే, ఈశ్వరుడి కోసమే కనుక మీరు జీవిస్తుంటే, ఏ పని చేసినా ఈశ్వరుడు యొక్క ప్రీతి ప్రీతి నిమిత్తం, ఈశ్వరు యొక్క ప్రేమ నిమిత్తం, ఈశ్వర అనుగ్రహం నిమిత్తం కనుక మీరు పని చేస్తుంటే, అది లౌకికమైన పనైనా అలౌకికమైన పనైనా ఆధ్యాత్మికమైన భౌతికమైన పనైనా మీకు ఏం కావాలో మీ అవన్నీ కూడా ఈశ్వరుడు మీకు సమకూర్చి పెడతాడు. ఇందులో సందేహించకండి అన్నాడు భగవంతుడు. అంటే మీరు భగవంతుడే కావాలనుకున్నప్పుడు మీకు కావలసిన వస్తువులు సామాగ్రి అంతా భగవంతుడు సమకూర్చి పెడతాడు, ఇందులో మీరు సందేహించొద్దని అని ఈశ్వరుని యొక్క ఆజ్ఞది. ఇక్కడ ఏమంటున్నారంటే, శిష్యుని యత్నం లేకుండానే గురువు యొక్క మౌనం వలనే అతనికి ఆత్మసాక్షాత్కారం అవుతుందని. అంటే గురువు యొక్క సహకారం అవసరం. గురువు అన్నా ఆత్మ అన్నా ఈశ్వరుడన్నా ఒకటే, ముగ్గురు వేరు కాదు. మన హృదయంలో ఉంటే చైతన్యమే దేవుడు, అందరి హృదయాల్లో అంతర్యామిగా ఉంటే ఆత్మ దేవుడు. నేను మిమ్మల్ని చూస్తున్నాను, మీరు నన్ను చూస్తున్నారు, ఆత్మ యొక్క వెలుగులోనే ఇదంతా చూస్తున్నాం, ఆత్మ యొక్క వెలుగులోనే మనం చూస్తున్నాం. అంటే సూర్యుడు ఏ విధంగా అయితే మనకు భౌతికమైన కాంతిని ఇస్తున్నాడో, అదేవిధంగా ఈ హృదయంలోటువంటి ఈశ్వరుని కనుక మనకు అనుభవంలోకి వస్తే అక్కడి నుంచి శాంతి కిరణాలు వస్తాయి మనకు. ఈ సూర్యుడు మనకు కాంతి కిరణాలు ఇస్తున్నాడు, లోపల హృదయంలో ఉన్న ఈశ్వర సాక్షాత్కారం అయితే అక్కడి నుంచి ఆనంద తరంగాలు, శాంతి తరంగాలు, ఆ సుఖానికి సంబంధించిన తరంగాలు వచ్చి నేను సహస్రాలను ముంచేస్తాయి. ఆ లోపలటువంటి ఆత్మస్వరూపమే ఆనందం, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే శాంతి. ఇవే శాంతి, నీ హృదయంలోనే శాంతి ఉంది, అది నీ హృదయంలోనే సుఖం ఉంది. బయట ఎక్కడ నీకు సుఖం, మార్కెట్లో ఎక్కడ నీకు సుఖం లేదు, బజార్లో ఎక్కడ నీకు శాంతి లేదు. ఏ సుఖం కోసం ఏ శాంతి కోసం వెతుక్కుంటున్నావో అది నీ హృదయంలోనే ఉంది. ఆ హృదయంలో కనుక నువ్వు ఉండగలిగితే, అంటే నీ మనస్సు నీ సహస్రంలో ఎలా ఉంటుందో, నీ బ్రెయిన్లో నీ మనస్సు ఎంత సహజంగా ఉంటుందో, అంత నార్మల్గా అంత న్యాచురల్గా అంత సహజంగా కనుక నీ మనస్సు కనుక హృదయంలో ఉండగలిగితే నీకు ఆ సుఖం తెలుస్తుంది. ధ్యానం నువ్వు చేయటం కాదు, ధ్యానం వచ్చి నేను వరిస్తుంది. మహాత్ముడి యొక్క సన్నిధిలో, మహర్షి యొక్క సన్నిధిలో మనైన సమక్షాన వాసనలు అణుగుతాయి. వాసనలోంచి తలంపు వస్తుంది, తలంపులోంచి పని చేస్తాం, పని వల్ల ఫలితం వస్తుంది, ఆ ఫలితాన్ని అనుభవిస్తాం, అనుభవించినప్పుడు వాసన పడుతుంది, వాసనలోంచి తలంపు వస్తుంది. దీన్ని కర్మచక్రం అన్నారు, దీన్నే సంసార చక్రం అన్నారు. రమణ మహర్షి గారు మాట చెప్పారు, అందరూ బయట సంసారాలు కూడా చెప్తారు కానీ లోపల సంసారం కూడా ఒక్కడ చెప్పరేంటారు అన్నారు. ఎంతసేపు మా అత్తగారు మంచిది, మా మేనత్త మంచిది కాదని, మా ఆయన మంచోడు కాదు, లేదా మా తోడుకోడు మంచిది కాదని ఇంట్లో ఈ మధ్యన ఏడిపించేస్తారు. ఇలాగా బయట ఉన్న సంసారాలు కూడా చెప్పేవాళ్ళే కానీ అందులో లోపల ఉన్న సంసారం కూడా ఒకడో చెప్పడేంట్రా బాబు అన్నారు భగవాన్. బయట సంసారం అంటే మన ఇంట్లోని మనుషులు అంతే కదా, ఏదో అల్లు వాళ్ళు మనం దెబ్బలాడుకుంటూ ఉంటాం అంతే కదా. మళ్ళీ ఏదో సోమవారం దెబ్బలాడుకుంటారు, మళ్ళీ మంగళవారం మర్చిపోతారు, మళ్ళీ బుధవారం మళ్ళీ పేచీలు పెట్టుకుంటూ ఉంటారు. ఈ స్త్రీ అవసరం పురుషుడికి ఉంటుంది, పురుషుడు అవసరం స్త్రీకి ఉంటుంది, కానీ దెబ్బలాడుకున్నా పేచీలు మళ్ళీ మర్చిపోతూ ఉంటారు నాలుగు రోజులకి ఐదు రోజులకి. మళ్ళీ ఫ్రెండ్షిప్ నాలుగు రోజులు ఐదు రోజులు ఉంటాయి, మళ్ళీ ఆరో రోజులు మళ్ళీ గలాట ప్రారంభమవుతుంది. ఇప్పుడు రమణ మహర్షి గారు ఏమన్నారంటే, ఎవరు చెప్పినా బయట ఉన్న సంసారం గొడవలు వచ్చి నాతో చెబుతున్నారు, కానీ లోపల ఉన్న సంసారం కూడా ఎవరో చెప్పలేంటన్నారు. అంటే అసలు లోపల ఉన్న సంసారాన్ని బట్టి బయట ఉన్న సంసారం వస్తాను, కానీ బయట ఉన్న సంసారాన్ని బట్టి లోపల ఉన్న సంసారం రావట్లేదు. బయట ఉన్న సంసారం అంటే ఎవరు, మీ భర్త, లేకపోతే మీ పిల్లలు, లేకపోతే మీ మనవలో మీ అత్తగారు, మీ మామగారు, వీళ్ళందరూ బయట ఉన్న సంసారం. ఈ బయట ఉన్న సంసారం ఎందుకు వస్తుంది, మీకు శరీరం వచ్చింది కాబట్టి సంసారం వస్తుంది. శరీరం లేకపోతే సంసారం ఎవరికి కావాలి? ఇప్పుడు మనకి ఏదో శరీరం వస్తుంది, శరీరం వచ్చింది కాబట్టి సంసారం వస్తుంది. మీకు అర్థమైతే శరీరం వచ్చింది, ఆ శరీరానికి ఏమి స్త్రీ ఏమనుకుంటుందంటే, ఆ స్త్రీ శరీరం ఉంటే నేను స్త్రీ అనుకుంటుంది, పురుషుడి శరీరం ఉంటే నేను పురుషుడు అనుకుంటాడు. అలాగే పెళ్లిళ్ళు చేస్తారో, పెళ్లి చేస్తే శవాలకి పెళ్లి చేస్తే మళ్ళీ అది మళ్ళీ సంసారం ప్రారంభమవుతుంది. అంటే దేహం వచ్చిన వాడికి సంసారం, కానీ దేహం రాని వాడికి సంసారం లేదు. శరీరం ఉన్నవాడికి సంసారం, కానీ శరీరం లేని వాడికి సంసారం ఏమిటి? శరీరం ఉన్నవాడికి లోకం, కానీ శరీరం లేని వాడికి లోకం ఏమిటి? అంటే బయట ఉన్న దేవుడు కూడా నిజమే, కేవలం అబద్ధం కాదు, ఉండేటి పొంగులాంటి వాడు కాదు. దేహం ఎంత నిజమో, నీ సంసారం ఎంత నిజమో, లోకం ఎంత నిజమో, బయట ఉన్న దేవుడు కూడా అంతే నిజం, ముడికి నూరుకోవాలి, అబద్ధం కాదన్నారు స్వామివారు. ఏమంటే బయట ఉన్న దేవుడు అసలు అబద్ధం కాదు, నీ సంసారం కూడా, నీ సంసారంలో గొడవలు ఉన్నాయి కదా, ఆ గొడవలు ఎంత నిజము. ఒకటి మనకి నేను నేను శుభ్రం అంటే శరీరంతో ఒక తాదాక్ష్యం, దేహాభిమానం అందరికీ ఉంది కదా. మిమ్మల్ని అందరినీ పొగిడితే మీరు మీకు సంతోషం వస్తుంది, పిలిచే దుఃఖం వస్తుంది. దానికి కారణం ఏంటి? దేహాభిమానం. దానికి కారణం ఏంటి? ఆ దేహాభిమానం. అంటే ఈ దేహాభిమానం ఎంత నిజమో, మీ కళ్ళకు కనిపిస్తున్నటువంటి ఈ లోకం ఎంత నిజమో, మీ సంసారంలో ఉండే కష్టాలు ఎంత నిజమో, బయట ఉన్న దేవుడు కూడా అంతే నిజం, కానీ కుండేటి కొమ్ము లాంటి వాడు కాదు అన్నారు. ఇంతకీ భగవాన్ చెప్పేది ఏంటంటే, ఎవరు చెప్పినా బయట ఉన్న సంసారాలు గొడవలు చెబుతున్నారు. ఈ బయట ఉన్న సంసారాలు గొడవలు నీ శరీరం చచ్చిపోయినప్పుడు గొడవ పోతుంది, అసలు లోపల ఉన్న సంసారంలో మీ కొంప ముంచేస్తుంది అన్నారు ఆయన. ఇంట్లో వాళ్ళ అహంకారం మీరు సంతృప్తి పరుస్తుంటే వాళ్ళు మీ అహంకారం సంతృప్తి పరుస్తూ ఉంటారు. అంతేకాదు సంసారం ఉంటుంది, ఇది బయట ఉన్న సంసారం. ఇన్ని బయట ఉన్న సంసార గొడవలు అందరూ చెబుతున్నారు, లోపల కూడా సంసారం ఉంది. రాణి మనిషి గారు ఏమన్నారంటే, లోపల కూడా సంసారం ఉంది. ఆ సంసారం ఏంటంటే ఇష్టం అయిష్టం, సుఖము దుఃఖము, నీ మనస్సులో ఉన్న దోషాలే నీ లోపల ఉన్న సంసారం. రాగము కామము క్రోధము లోభము లోభిత్వం, ఇవన్నీ ఇవి నీ లోపల ఉన్న సంసారం. అంటే నీ మనస్సులో ఎన్ని రకాల దోషాలు ఉన్నాయో అన్నిటి కూడా లోపల సంసారం. ఈ లోపల సంసారాన్ని బట్టి నీకు శరీరం వస్తుంది, శరీరం వచ్చాక బయట సంసారం వస్తుంది. ఈ బయట ఇరవై నాలుగు రోజులు ఉండిపోయి బయట సంసారాలు కూడా చెబుతున్నారు, కానీ లోపల సంసారాలు కూడా ఎవరు చెప్పడం లేదు. మీరు లోపల సంసారం ఏంటి, లోపల మీకు సంసారం ఉంది. అదేంటంటే ఒకరిని చూస్తే ఇష్టం, ఒకరిని చూస్తే అయిష్టం. ఒకరు ఎవరైనా మిమ్మల్ని కష్టమైన మాట అంటే దుఃఖపడటం, ఎవరైనా మిమ్మల్ని పొడితే మీకు ఏంటి సంతోషం వస్తుంది, పొంగుతూ ఉంటారు. ఒకసారి పొంగుతూ ఉంటారు, ఒకసారి కుంగిపోతూ ఉంటారు. ఆ తర్వాత మనసులో చాలా దోషాలు ఉంటాయి. అంటే ఒక కారణం చెప్పు, మీరు చెప్పమంటారా? మీకు ఎప్పుడైనా సంతోషం వచ్చింది అనుకోండి, అనుకోని మాట వచ్చి, లేదా ఎప్పుడైనా దుఃఖం వచ్చింది అనుకోండి, ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చింది అనుకోండి, లేదా ఎప్పుడైనా అహంకారం వస్తుంది అనుకోండి, ఇవన్నీ మనసులో ఉన్న దోషాల కారణమే, కానీ బయట కారణాలు కాదు. మీ మనసులో ఉన్న దోషాలు పోతే బయట కారణాలు మిమ్మల్ని ఏమీ చేయలేదు. ఇలాగా అర్థం చేసుకోండి, మీ మనసులో ఉన్న దోషాలే నిజమైన సంసారం. ఆ మనసులో ఉన్న దోషాలను కనుక మీరు తొలగించుకుంటే అసలు శరీరమే రాదు. మీకు శరీరమే రాకపోతే, శరీరం లేకపోతే లోకం లేదు. మీకు అర్థమవుతుంది, మనసు లేకపోతే శరీరం లేదు, శరీరం లేకపోతే లోకం లేదు. ఆ మనసులో ఉన్న దోషాలు నిజంగా మీరు సాధన చేసి పోగొట్టుకుంటే అసలు మీకు పునర్జన్మ రాదు. పునర్జన్మ రాకపోతే అసలు సంసారమైన దేహమే రాదు. దేహం రాని వాడికి సంసారం లేదు, లోకం లేదు. దేహం వచ్చిన వాడికి దేవుడు, దేహం వచ్చిన వాడికి లోకము, దేహం వచ్చిన వాడికి సంసారం, దేహం వచ్చిన వాడికి కామక్రోధాలు. అసలు దేహమే రాని వాడికి ఇంకా గొడవ ఏంటన్నారు స్వామివారు. బయట ఉన్న సంసారం ఏంటి? ఏ జన్మ కాజన్మే మనుషులు మారిపోతూ ఉంటారు, మన చుట్టాలు మారిపోతూ ఉంటారు, మన స్నేహితుడు మారిపోతూ ఉంటారు, మన పరిసరాలు మారిపోతూ ఉంటాయి. ఇంక ఎటు వచ్చి మనకి పెద్ద చుట్టం ఒకడు ఉన్నాడు, వెంకటేశ్వర పెరుమాళ్ళు. ఈ పెరుమాడు ఆ చుట్టం అంటే ప్రతి జన్మతోటి మనకి జ్ఞానం కలిగే వరకు ఆ చుట్టం మంటే మనం కాపాడుతూ ఉంటాడు. మనం మర్చిపోయినా పెరుమాళ్ళు మనం విడిచిపెట్టడు. మీకు అర్థమవుతుంది? మన మనసులో ఉన్న దోషాలను నశించే వరకు ఆరు విధంగా తన దూరం మాగుతుందో, అలాగే ఆయన అర్చించడం వల్ల, ఆయన పూజన చేయడం వల్ల మన మనసులో దోషాలు కాదు మనం ప్రయత్నం చేసి పోగొట్టుకోకపోతే ఆయన ఆకేస్తాడు మొత్తం అని. ఎవరు? పెరుమాళ్ళు. అంటే పెరుమాళ్ళ యొక్క ప్రేమ అటువంటిది, పెరుమాళ్ళ యొక్క ప్రేమ అటువంటిది. అంటే నిరంతరము స్మరణ చాలు, పెద్ద కష్టపడిపోకలు. మీ నిరంతరము ఈశ్వరు యొక్క అవతారాల్లో ఏ అవతారం అయితే మీకు ఇష్టమో, ఏ రూపం అయితే మీకు ఇష్టమో, ఏ నామం అయితే మీకు ఇష్టమో, నిరంతరము స్మరించుకోవటం వల్ల, నిరంతరము జ్ఞాపకం పెట్టుకోవటం వల్ల మీరు తరిస్తారు. స్మరణ చాలు, స్మరించడం వల్ల కూడా మీకు మోక్షం కలుగుతుంది, ముక్తి కలుగుతుంది. అంటే నిరంతరము మీరు భగవంతుని స్మరించడం వల్ల మనసులో దోషాలు నశిస్తాయి. మీ లోపల సంసారం ఏంటంటే మీ మనసులో ఉన్న దోషాలు, మీ మనస్సులో ఉన్న బలహీనతలు, మీ మనస్సులో ఉన్న పాపాలు, మీ మనస్సులో ఉన్న రుగ్మతలు, లోపల ఉన్న సంసారం. అంటే ఆ లోపల నువ్వు సాధన చేసి ప్రయత్నం చేసి లోపల ఉన్న సంసారాన్ని నువ్వు పోగొట్టుకుంటే బయట సంసారం నీకు రాని రాదు. అంటే మీరు ఇప్పుడు కూడా లోపల కూడా ఏమి చెప్పరా, లోపల సంసారం కూడా ఏమి చెప్పరా, ఎంతసేపు చెప్పినా, ఎన్ని గంటలు చెప్పినా బయట ఉన్న సంసారం కూడా చెబుతున్నారు అని ఒక సందర్భంలో రమణ మహర్షి గారు అన్నారు. మహాయన సమక్షంలో వాసన వెలిగి, అంటే మహాత్ముల యొక్క సమక్షంలో మీరు ఉండటం వల్ల, గురువుల యొక్క సమక్షంలో ఆత్మజ్ఞానం, ఆత్మానుభవం పొందేటువంటి వాళ్ళ యొక్క సమక్షంలో మీరు ఉండటం వల్ల మీకు ఏమవుతుందంటే, మనస్సు నిశ్చలం అవుతుంది, మనస్సు నిర్మలం అవుతుంది, మనస్సు నిశ్చలం, మనస్సుకి ఏకాగ్రత కలుగుతుంది, మనస్సు అణిగిపోతుంది. మహాత్ముల సన్నిధిలో కూర్చోవడం మీ మనస్సు మీకు తెలియకుండానే అణిగిపోతుంది. అంటే రజోగుణం అణిగిపోతుంది, తమోగుణం అణిగిపోతుంది, సాత్విక బుద్ధి కలుగుతుంది. నిజంగా మీకు బాగుపడాలనే అపేక్ష కనుకుంటే, భౌతికంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ మీరు అభివృద్ధిలోకి రావాలనే ఆకాంక్ష కనుక మీకు ఉంటే, సాత్విక బుద్ధి నేర్చుకోవాలి. సాత్విక బుద్ధి మనకు లేకపోతే సంపాదించుకోవాలి. సంపాదించుకోవాలంటే తిండి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సాత్విక బుద్ధి పెరగాలంటే చేసే స్నేహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, చదివే పుస్తకాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, తినే తిండి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, నిద్ర కూడా అధికంగా కాకుండా సమానంగా నిద్రపోవాలి, మాటలు కూడా అతిగా మాట్లాడకుండా ఎక్కడ మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడేసి మాటలు మిగిలించాలి. అది అందుచేత రమణ మహర్షి గారు కూడా ఏమన్నారంటే, సాత్విక బుద్ధి ఉన్నవాడికి, ఎదుటివాడు బుద్ధి పక్వానికి వచ్చినప్పుడు, ఎదుటివాడు మనస్సుకు మెచ్యూరిటీ వచ్చినప్పుడు మౌనం సరిపోతుంది, మౌనమే బోధించేస్తుంది, మాటలు అక్కర్లేదు. ఎదుటివాడికి అర్హత లేనప్పుడు, యోగ్యత లేనప్పుడు మౌనం విడిచిపెట్టి మాటలు చెప్పాలి. కానీ ఎదుటివాడికి కనుక పక్వత, పరిపక్వత కనుక ఉంటే, ఆ నిర్మలమైన బుద్ధి కనుక ఉంటే, బంగారం లాంటి బుద్ధి కనుక ఎదుటి మనిషికి ఉంటే, గురువు మౌనం వల్లే బోధించగలడు, మాటలతో పని లేదు అన్నారు. అంటే బుద్ధికి మెచ్యూరిటీ అవసరం, ఆ పరిపక్వత అవసరం. ఇంకోటి జ్ఞాపకం ఉంచుకోండి, ఎన్ని తలంపులు వచ్చినా కంగారు పడకండి, వాటిని పట్టించుకోవద్దు. మీరు వచ్చింది వచ్చినట్టే వెళ్ళిపోతూ ఉంటాయి, ఆ తలంపులు వస్తూ ఉంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ తలంపులు నిజాలు కాదు. మీకు అర్థమైతే ఏ తలంపులు శాశ్వతంగా ఉండదు. మనకి చిన్నప్పుడు ఉన్న తలంపులు వేరు, తర్వాత కొంత వయసు వచ్చాక తలంపులు వేరు, ఇప్పుడున్న తలంపులు వేరు, మనకి చనిపోయే ముందు వచ్చే తలంపులు వేరు. తలంపులు నిజం కాదు, అవి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆ తలంపులు వచ్చిపోయి ఆ తలంపులతో మీరు తాదాక్ష్యం పొందొద్దు, తలంపులతో తాదాక్ష్యం అక్కర్లేదు మీకు. అంతేకా తలంపులు రాని ఉండి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. తలంపుల గురించి మీరు కంగారు పడక్కర్లేదు. ఈ తలంపుల గురించి మీరు ఆలోచించే బదులు, తలంపుల చుట్టూరు తిరిగే బదులు, మీరు ఏదైతే అవునం దాన్ని స్మరించడం వల్ల దాన్ని మీరు తొందరగా పొందుతారు. అది మీరు ఏదైతే అవునం, ఏ చైతన్యం అయితే మీరు దాన్ని నమ్మటం వల్ల, దాన్ని విశ్వసించడం వల్ల, మీకు దాని మీద దృఢమైనటువంటి నమ్మకం కలగటం వల్ల మీ మనస్సు అక్కడ నిలబడుతుంది. మీ మనస్సు అక్కడ నిలబడటం వల్ల, అంటే లోపల మనస్సు అక్కడ నిలబడటం వల్ల ఏమవుతుందంటే, మనస్సు నశిస్తుంది. మనస్సు కనుక తన మూలాన తను తెలుసుకుంటే మనస్సు నశిస్తుంది. తన మూలాన తను తెలుసుకునే వరకు అది నశించదు. తన మూలంలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఇందులో ఏదేవిడైతే ఉన్నాడని మీరు అనుకుంటున్నారో, అదేమి లోపలే మనస్సు యొక్క మూలంలో ఉన్నాడు. ఆ మనస్సు యొక్క మూలం, మూలం ఆ మనస్సు చూసిన వెంటనే అది అణిగిపోతుంది. అది అప్పుడు అది అణిగిపోయినప్పుడు మీకు ఇంకా తలంపులు వచ్చినా మిమ్మల్ని బాధ పెట్టాం. తలంపులు గాలి వచ్చినా ఆ తలంపులు మీకు దేహపరంగా మనోపరంగా ఉండవు. ఆ తలంపులు వచ్చినా మిమ్మల్ని బాధ పెట్టాం. జ్ఞానం కూడా తలంపులు వస్తాయి, కానీ వృత్తిపరంగా ఉండవు, అవి దేహపరంగా ఉండవు. మీకు అర్థమవుతుంది, అహంకారపరంగా ఉండవు ఈ ఆ తలంపులు. అయితే ఆ తలంపులు వాడిని బంధించేవిగా మటుకు ఉండవు, ఆ తలంపులు వాడికి పునర్జన్మకు చేసుకురావు. ఇవో గ్రంథంలో ఈ మధ్య నేను ఒక మాట చూశాను, గురువు ఏదైనా చెబుతా ఉంటాడు నాలుగు మాటలు, మీరు రాసుకోండి, జ్ఞాపకం పెట్టుకోండి అని గురువు చెప్పడం, ఆ రాసుకునే బాధ్యత, జ్ఞాపకం పెట్టుకునే బాధ్యత, మరణం చేసుకునే బాధ్యత మీరే చూడాలి. హాని శాస్త్రంలో ఉంది. అంటే గురువు ఏదైనా ఒక మాట చెప్తే ఆ మాట కూడా ఆత్మవాక్కు, గురువు యొక్క మాటకు హృదయంలో ఉంటుంది. అయితే ఏ మాట మాట్లాడినది హృదయంలో నుంచి వస్తుంది కానీ, చైతన్యంలోంచి వస్తుంది కానీ, మామూలుగా బాహ్యంగా ఇదో మామూలు రాగద్వేషాలను దృష్టిలో పెట్టుకుని చెప్పే మాటలు కాదు, లేదా అవసరం కోసం చెప్పిన మాటలు కాదు. ఈశ్వరుడు ఏ వర్గంలో అయితే ఉన్నాడో, ఈశ్వరుడు ఏ స్థానంలో అయితే ఉన్నాడో, జ్ఞానం కూడా అక్కడే, ఆ జ్ఞానం యొక్క నాలుగు కూడా అక్కడే ఉంటుంది. అంటే జ్ఞాన యొక్క దేహాన్ని కూడా ఈశ్వరుడు స్వాధీనం చేసుకుంటాడు, జ్ఞాన యొక్క దేహం కూడా దేవాలయంతో సమానం. ఇంకేంటే అని చెప్పి జ్ఞాని జ్ఞాని ఏది మాట్లాడినా ఈశ్వరుడు వాక్కుతో సమానమే. ఇంకేదే జ్ఞాని ఈశ్వరుడు ఎవరు కాదు. ఈ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఆ జ్ఞాన యొక్క ఆ జ్ఞానికి ఈశ్వరుడు తన స్వరూపాన్ని ఇస్తాడు. అందుకే అటువంటి జ్ఞాన్ని మీరు సమీపించి అడిగి తెలుసుకోండి భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు. అందుకని శిష్యుడికి సరైన జ్ఞానము అనుభవము గురువు సమక్షాన్ని లభిస్తాయి. ఆ గురువు సమక్షంలో మీకు అనుభవం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది, హృదయంగా వస్తువు మీకు తెలుస్తుంది. అందులో కదలకుండా ఉండాలంటే అభ్యాసం అవసరం. అయితే మీకు టెంపరీగా మీకు తెలుస్తుంది గురువు సమక్షంలో, మీ హృదయంలో ఉన్న వస్తువు మీకు తెలుస్తుంది. ఆ హృదయంలో ఉన్న వస్తువు తెలిసినప్పటికీ మీ మనస్సును వాసన అక్కడ ఉండనివ్వవు, మీ కోరికలు అక్కడ ఉండనివ్వవు, మీ తలంపులు అక్కడ ఉండనివ్వవు. అంతేకాదు అక్కడ చెదిరిపోతూ ఉంటుంది. కానీ మీరు ధ్యానం విడిచిపెట్టకుండా ధ్యానాన్ని పట్టుదలగా కనుక చేస్తుంటే, ఆ స్మరించడం భగవంతుని మీరు నిరంతరం పట్టుదలగా కనుక స్మరిస్తుంటే మీ వాసనలు నశిస్తాయి, మీకు జ్ఞానోదయం అవుతుంది అని పట్టుదలగా చేయాలి. నా హృదయంలో దేవుడు ఉన్నాడని మీరు చెబుతున్నారు, మీరు చెబుతాయని భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్పాడు, నా హృదయంలో దేవుడు ఉన్నాడని. ఇంతే నాకు ఎందుకు కనిపించడం లేదని అంటే, అప్పుడు భగవాన్ ఏమన్నారు, నీ అలవాట్ల వల్ల, నీకున్న రుగ్మతల వల్ల, నీకున్నటువంటి రాంగ్ థింకింగ్ వల్ల, నీకుంటున్న నీకున్నటువంటి రాంగ్ హ్యాబిట్స్ వల్ల, నీ హృదయంలో ఉన్న వస్తువులు తెలియకుండా కనుక లేకపోవటం వల్ల కాదు. నిజంగా కనుక హృదయంలో కనుక దేవుడు లేకపోతే వశిష్ఠుడికి తెలియకూడదు, రమణ మహర్షికి తెలియకూడదు, విశ్వామిత్రుడికి తెలియకూడదు, రాముడికి తెలియకూడదు, కృష్ణుడికి తెలియకూడదు. నిజంగా అక్కడ లేకపోతే హృదయంలో ఉన్న వస్తువు ఏదో హృదయంలో ఒకటి ఉంది, సంథింగ్ ఏదో ఒకటి ఉంది, ఈశ్వరుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ నమ్మకం వల్లే నీకు తెలియదు. ఇక బాగా అర్థం చేసుకోండి, ఆ నమ్మకం వల్ల నీకు తెలిసిపోదు. అంటే ఆ నమ్మకం ఏం చేస్తుందంటే మీ మనస్సుకు అంతర్దృష్టి కలగజేస్తుంది. అంటే లోపలున్న పరమేశ్వరుని మీరు నమ్మటం అవసరం. నమ్మటం వల్ల జ్ఞానం వచ్చేది, నమ్మటం వల్ల మనసుకు అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్ముఖత్వం కలుగుతుంది. భగవంతుని ఎప్పుడైతే మీ హృదయంలో ఉన్న ఈశ్వరుని మీరు ఎప్పుడైతే నమ్ముతున్నారో మనస్సు లోపలికి మళ్లించబడుతుంది. లోపలికి వెళ్ళి తన లోయల్లోకి వెళ్ళేది పురుగుపోతుంది, తన లోయల్లోకి వెళ్ళేది అణిగిపోతుంది, అది తన లోయల్లోకి వెళ్ళేది నశిస్తుంది. అది నశించిన వెంటనే లోపలటువంటి పరమాత్మ, లోపలటువంటి సత్యవస్తువు, లోపలటువంటి సద్వస్తువు, లోపలటువంటి సర్వేశ్వరుడు, లోపలటువంటి అంతర్యాన్ని మీకు తానిగా వ్యక్తం అవుతాడు. ఎవరెక్తమవుతాడు? తానిగా నేనుగా వ్యక్తం అవుతాడు. ఆ నేనుకు పరిమితులు లేవు. అంటే చావు లేని వస్తువు మీ లోపలే ఉంది, చావు లేని వస్తువు ఎక్కడ ఉంది? మీ లోపల ఉంది. ఆ చావు లేని వస్తువు మీ చేతికి దొరికేవారు చావు నోట్లో మనం ప్రవేశించాలి. ఈ సిద్ధాంతం చావు లేని వస్తువు ఎక్కడ ఉందంటే మన హృదయంలో ఉంది. ఆ చావు లేని వస్తువు మన చేతికి దొరకాలి. అవి ఈ మాటకు అందకపోయినా, మనస్సుకు అందకపోయినా, నీ సంకల్పానికి అందకపోయినా, నీ ఊరకు అందకపోయినా, నీ తలంపుకు అందకపోయినా, అది అనుభవిక విషయం, నీ అనుభవానికి అందుతుంది అని శాస్త్రం చెప్తాను. లోపల పరమేశ్వరుడు ఉన్నాడు, లోపల ఈశ్వరుడు ఉన్నాడు, లోపల నీ కంట్రోలర్ నీ హృదయంలో ఉన్నాడు, నీ యజమాని నీ హృదయంలోనే ఉన్నాడు, నీ హృదయంలోనే నీ యజమాని ఉన్నాడు. అయితే వాడు నీ శరీరం ఇప్పుడు నీకు ఏ విధంగా అయితే నేనుగా వ్యక్తం అవుతుందో, లోపల ఉన్న వస్తువు నీకు తానుగా నేనుగా వ్యక్తం అవ్వాలి. అప్పుడు నీకు అది అనుభవానికి అందుతుంది. మాటకు అందదు, మనస్సుకు అందదు, సంకల్పానికి అందదు, అది అనుభవానికి అందుతుంది. అది అనుభవిక రోజ్యం. అంటే రిలీజియన్ అంటే మతం అంటే ఒకటి మాటలు చెప్పడం కాదు. ఆ మతం యొక్క సారం ఏంటంటే, ఏ మతంలోనైనా సారం ఏంటంటే, నీ హృదయంలో నా సత్యవస్తువు, నా సద్వస్తువు, నేను చావులేని వస్తువును అనుభవంలోకి తెచ్చుకోవడమే మత సారం. ఏ మతమైనా సరే మతం యొక్క సారం అదే. అంటే నీకు నీకేం రావాలి, లోపల మొలగాలి. మొలగాలంటే ఆ తేలిక మనుషులు మొలగలేరు. తేలిక మనుషులు ఉంటారు, కొంతమంది తేలిక మనుషులు ఉంటారు. ఇప్పుడు ఏ అమావాస్య రోజున మంచినీళ్ళు ఇస్తే జీవితం పొడుగున ఇంక దొప్పుతూ ఉంటారు. ఇంక అమావాస్య రోజున నుంచి ఇచ్చాం, మా పౌర్ణ రోజున మంచినీళ్ళు ఇచ్చాం, అప్పుడు బూరు పెట్టాం, ఇక్కడ పులుగులు పెట్టాం. ఏమంటారంటే తేలిక మనుషులు ఉంటారు. ఏమంటారు? తేలిక మనుషులు ఉంటారు. మీకు ఎవరైనా మంచినీళ్ళు ఇచ్చారనుకుని ఎవరు ఇంటికాడ మీకు పదహారు రోజులు మా ఇంటికాడ మీకు మంచినీళ్ళు ఇచ్చాను కదా అని చెప్తారు. జీవితం పొడుగున జ్ఞాపకం పెట్టుకుంటారు. మీకు అర్థమవుతుంది, దేవుని జ్ఞాపకం పెట్టుకోవాలి, ఇటువంటి విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటారు. అంటే అల్పబుద్ధి ఉన్న వాళ్ళకి, స్వల్ప బుద్ధి ఉన్న వాళ్ళకి, తేలిక బుద్ధి ఉన్న వాళ్ళకి, లోతు లేని బుద్ధి ఉన్న వాళ్ళకి వస్తువు తెలియదు. దానికి తోకం కావాలి. మీ హృదయంలోకి మనస్సు మొలగాలంటే దానికి తోకం కావాలి. ఆ తోకం ఎలా వస్తుందంటే, ఎవరికైనా ప్రజలకు సేవ చేస్తే, తోటి మానవుణ్ణి ప్రేమిస్తే, భగవంతుని కనుక ధ్యానిస్తే మీ ఇంటి కూడా మీరు మీరు కూర్చుని రహస్యాలు ఎలా మాట్లాడుకుంటారు అంతనే మాట్లాడేవారు. ఎవరు గాంధీ గారు స్లోగా మాట్లాడారు, కానీ ఆయనకి బాగా శక్తి కలిగింది. ఎక్కడి నుంచి వచ్చింది? తన మరిచిపోయి ప్రజలకు సేవ చేయటం, ఆ సేవలో నుంచి ఆ శక్తి కలిగింది. ఆ శక్తి వల్ల తూకం పెరుగుతుంది మనకి. ఇది బాగా అర్థం చేసుకోండి. అంటే భగవంతుని ధ్యానించడం వల్ల, ప్రజలకు సేవ చేయటం వల్ల, ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి మన చేతనైనంత సహకారం వాళ్ళకి చేయటం వల్ల మన మనసుకు తూకం పెరుగుతుంది. అంటే మన మనసుకు పవర్ పెరుగుతుంది. ఎప్పుడైతే పవర్ పెరిగిందో, ఎనర్జీ పెరిగిందో, దానికి తూకం పెరిగిందో, అది ఏమిటంటే లోపల ఊరుగుతుంది. దానికి ఈ శక్తి లేదనుకొని చేరిపోతుంది. మీకు అర్థమవుతుంది? దానికి శక్తి వస్తే ఎక్కడ ఊరుగుతుంది? లోపలికి ఊరుగుతుంది. ఏదైనా వస్తువు బరువైన వస్తువు ఏంటి, మీరు చెరువులు ఎక్కడ ఊరిపోతున్నాయి. తేలికైన వస్తువు ఏం చేస్తే మరో తేలిపోతుంది. అదే నీ మనసుకు ఇప్పుడు తూకం కావాలి. నువ్వు సాధన చేయటం వల్ల ఏంటంటే తూకం, ప్రజలకు సేవ చేయండి, దానిమీద ధ్యానం చేయండి, లేకపోతే పూజ చేయండి, లేకపోతే సత్కర్మ ఇలా మంచి మంచి సత్కర్మ 10 మందికి ఉపయోగపడే పని ఏదైనా చేయండి. మిమ్మల్ని మర్చిపోయి మీరు చేయండి, అప్పుడు మనసుకు తూకం పెరుగుతుంది. మనసుకు ఎప్పుడు బ్యాలెన్స్ పెరుగుతుంది, ఆ మనసుకు ఎప్పుడైతే తూకం పెరిగిందో అదే లోపల మృదయంలో తేలి మురుగుతుంది. కానీ తేలిక స్వభావం ఉన్న మనసుకు తేలిక స్వభావం ఉంటే అది మృదయంలో మరొకరు ముంచుదా ఉన్నది, మరొకరు పైకి వచ్చేస్తా ఉంటుంది. వర్ణాతంలో అంటే దానికి తోకం కావాలి. తోకం ఎక్కడి నుంచి వస్తుంది? బరువు ఎక్కడి నుంచి వస్తుంది? మీరు ఈ జన్మలో కానీ పూర్వజన్మలో కానీ ఏదైనా ధ్యానం చేస్తుంటే, సత్కర్మ చేస్తుంటే, మీరు ఏమైనా 10 మందికి ఉపయోగపడే పనులు చేస్తుంటే మీకు తోకం వస్తుంది, ఆ బరువు వస్తుంది, ఆ మనసు హృదయాభిముఖంగా ప్రయాణం చేసి హృదయంలో లగి మళ్ళీ సముద్రంలో ఏదైనా లవ్ అవుతుందో, అలాగే ఈ మనసు వెళ్ళి ఆ లోపలటువంటి జ్ఞాన సముద్రంలో, ఆ ఆనంద సముద్రంలో, ఆ శాంతి సముద్రంలో ఈ జీవుడు అక్కడ లయమవుతాడు. ఎప్పుడు తోకం ఉంటే అంతేకాని ఒట్టి మాటలు కాదు. అంటే మనకి ఎంతవరకు ప్రాక్టీస్ చేయగలమో అంతవరకు ప్రాక్టీస్ చేయాలి. అన్నీ మనం సాధన చేయలేకపోవచ్చు, ఎంతవరకు చేయగలుగుతామో అంతవరకు చేయాలి. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మనం చేయగలిగిందో మనం చేయాలి. మనం చేయగలిగిందో మనం చేస్తుంటే ఈశ్వరానుగ్రహానికి మనం పాత్రలు అవుతాం. ఈశ్వరానుగ్రహం లేకుండా మన ఈశ్వరుడు సంబంధించిన జ్ఞానం మనకు కలగదు. అంటే అందరూ కలగకుండా ఉండాలంటే అభ్యాసం అవసరం. అభ్యాసం అంటే వైరాగ్యం అంటే ఈ రెండు లేకుండా నీకు జ్ఞానం కలగదు. నీ లోపల వస్తువు నీకు తెలిస్తేనే నువ్వు జీవన్ముక్తులు అవుతావు. అది నీవే. ఏది నువ్వు ఏదైతే నువ్వు తెలుసుకోవాలని అనుకుంటున్నావో అది నీవే. ఏదైతే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావో అది నీవే. కానీ అది నీకు విషయం తెలియట్లేదు కాబట్టి దానికంటే వేరుగా ఉందని నువ్వు అనుకుంటున్నావు. ఏ వస్తువు అయితే నువ్వు తెలుసుకోవాలనుకుంటున్నావు, దేనికోసమైతే నువ్వు సాధన చేస్తున్నావు, దేనికోసమైతే నువ్వు ప్రాణాయామం చేస్తున్నావు, దేనికోసమైతే నువ్వు సత్కర్మను ఆచరిస్తున్నావు, ఆ వస్తువు నీవే. అది నీకు తెలిసాక తెలుస్తుంది. అది నీవేదన్న సంగతి, దానికి వేరుగా లేవన్న సంగతి మనకు తెలుస్తాను. ఇంతకీ మనకి ఎప్పుడైనా దుఃఖం వచ్చినా బాధ వచ్చినా కారణం ఏంటంటే భగవంతుడితో వేరుగా పడ్డాం. మీకు అర్థమవుతుందా? భగవంతుడితో వేరుపడిపోయాం మనం. లోపలిన చైతన్యంతో వేరుపడిపోయాం, లోపలిన ఆత్మతో వేరుపడిపోయాం, ఈ అహంకారంతో కలిసి ఉన్నాం. అందుకు దుఃఖానికి కారణం లోపలిన పరమేశ్వరుడితో, లోపల సంతోషంతో, లోపలిన చావుడైన వస్తువుతో వేరుపడిపోయాం. వేరు కాకుండా పెట్టేశాం. దేనితో కలిసి ఉన్నాం? అహంకారంతో కలిసి ఉన్నాం. అహంకారానికి అంచేది ఏం కావాలి? లోకం కావాలి, పేచీలు కావాలి, కలహాలు కావాలి, అధికారం కావాలి, దానికి ధనం కావాలి, ఇవన్నీ కావాలి దానికి. అంటే ఇవన్నీ కాకుండా దేవుడు కూడా అక్కడ కావాలి. రమణ మహర్షి గారు చెప్పారు, అహంకారానికి అన్నీ కావాలి. నువ్వు కావాలి, నేను కావాలి, లోకం కావాలి, ఓ గేమ్ ఒకటి కావాలి, టీవీలు కావాలి, సినిమాలు కావాలి, ఈ శరీరం మొసలు లేకపోతే పునర్జన్మ మన కొత్త దేహం ఒకటి కావాలి, మీరు పుణ్యాలు చేసుకుంటే స్వర్గలోకానికి వెళ్తారు, పాపాలు చేసుకుంటే నరకలోకానికి వెళ్తారు. స్వర్గానికి వెళ్ళి అహంకారం, నరకానికి వెళ్ళి అహంకారం. అంటే అహంకారం అంటే నువ్వున్నావు, అహంకారం అంటే నేనున్నాను, అహంకారం ఉంటే లోకం ఉంది, అహంకారం ఉంటే దేవుడు ఉన్నాడు, అహంకారం ఉంటే పునర్జన్మ ఉంది, అహంకారం ఉంటే అంతా ఉంది. అది లేకపోతే ఏది లేదు, ఉన్నది ఒకటే. ఒకసారి భగవాన్ గారి గురించి ఒక కోడలు చెప్పింది. ఈ మధ్య మా అత్తగారు నన్ను చుట్టూ పోస్తున్నాను. ఒక కోడ వచ్చి ఏం చెప్పిందంటే భగవాన్ తోటి, మా అత్తగారు ఈ మధ్య నన్ను చుట్టూ పోస్తుంది అని చెప్పింది. అంటే ఈ భగవాన్ ఏమన్నారంటే, నీకు దేవుడి మీద నమ్మకం ఉందా నమ్మకం లేదా అని అడిగారు. నమ్మకం ఉందండి, దేవుడి మీద నమ్మకం ఉంది, అందుకే నీ దగ్గరికి వచ్చాను కదా, నమ్మకం లేకపోతే రాను కదా అంది ఆవిడ. నీకు అర్థమవుతుందే? అంటే దేవుడి మీద నమ్మకం ఉంది, దేవుణ్ణి తెలుసుకోవాలి నీకు ఉంది. నీ దేవుణ్ణి తెలుసుకోవాలి నీకు ఉన్నప్పటికీ నీ అహంకారం నీకు అడ్డొస్తుంది. నీ అహంకారాన్ని ఎలాగో తిట్టుకోలేవు, నీ అహంకారాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అయ్యో నీ అత్తగారు నీ అహంకారం తిరగండి అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఉపకారం చేస్తాం అది పోవడానికి, అలా కానీ అన్నాడు. ఆ సబ్జెక్ట్ నీకు అందుతాను కదా. అంటే నీకు అడ్డు నీకు ఏ అడ్డొస్తుంది? జ్ఞానం కలగడానికి ఏం అడ్డొస్తుంది? నీ అహంకారం నీకు అడ్డొస్తుంది, నీ అహంభావమే నీ అడ్డొస్తుంది. ఆ చిట్టి వాళ్ళు ఎవరిని జరిపినాన్ని అహంభావం జరుపుతున్నారు. నువ్వు దేని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ అహంభావాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. అంటే దేనైతే నువ్వు పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు, నీ అత్తగారికి తెలుసున్నా తెలియకపోయినా అహంభావం పోగొట్టుకోవడానికి ఆవిడ కూడా సహాయం చేస్తాను కానీ అన్నారు. అది అంటే దీని అర్థం ఏంటంటే ఏడు భావన తీసుకొచ్చేది ఇదే, అహంభావన ఏడు భావన తీసుకొచ్చి ఇదే. అంటే ఇతరులు విమర్శించటం వల్ల నీకు కన్నా వస్తాను అనుకోండి, ఎవరైనా ఇతరులు మిమ్మల్ని విమర్శిస్తున్నారనుకోండి, నీకు కన్నాలు పడుతున్నారనుకోండి, నీకు సహనం లేదని అర్థం. అంటే నీకు భగవంతుడు ఏం చేస్తాడంటే నీకు ఎంతవరకు సహనం ఉందో అంతవరకు టెస్టింగ్ చేస్తూ ఉంటాడు. అంటే టెస్టింగ్ అనమాట. ఒకసారి మిమ్మల్ని ఎవరికైనా తిట్టిస్తూ ఉంటాడు ఈశ్వరుడు. ఎందుకు తిట్టిస్తాడంటే నీలో ఎంతవరకు సహనం ఉందో చూడటం కోసం. ప్రపంచంలో మంచి చెడు రెండు ఉంటాయి. మనం ఏం చేయాలంటే మంచిని చూస్తూ, మంచిని వింటూ, మంచి గురించి మాట్లాడుతూ, మంచిని ధ్యానం చేస్తే ఆ మంచే మనం అయిపోతాం. అప్పుడు మనందరికీ న్యాయం వచ్చేస్తాం. రెండు ఉంటాయి. ఎప్పుడు 100 రూపాయలు మంచి ఉన్నది ప్రపంచంలో, అలాగే 100 రూపాయలు చెడ్డ ఎప్పుడు ఉన్నది ప్రపంచంలో. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. ఆ చెడు మంచి కలిపితేనే ప్రపంచం అయింది. ప్రపంచంలో ఎప్పుడు మారుతూనే ఉంటుంది. ఒకసారి మంచివాళ్ళు చెడ్డవాళ్ళు వస్తాం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు వచ్చు. ఈ మంచి చెడు అనేది లోపల చైతన్యం లేదు, ఆత్మ లేదు, ఎక్కడైనా మనసులో ఉంది. ఇది బాగా అర్థం చేసుకోండి. దోషాలు మనసులో ఉన్నాయి, మంచి చెడు మనసులో ఉన్నాయి, కానీ లోపల ఆత్మలో మంచి ఏడు చెడు లేదు. అక్కడ అది ఉడితే అది ఏకంగా ఉంది, నిదానంగా ఉంది, జ్ఞానంగా ఉంది, సత్యముగా ఉంది, ఆనందముగా ఉంది, శాంతముగా ఉండదు. ఆ లోపల వస్తువు ఇది తెచ్చిన ఎత్తు దగ్గర ఎక్కడ ఉన్నాయి, మనసులో ఉన్నాయి. ఆ ఇష్ట దగ్గరనేప్పుడే మనసులో ఉన్నాయి. అంటే నీకు ఈ పునర్జన్మకి కారణాలు, పునర్జన్మ గీతులు ఎక్కడ ఉన్నాయి, ఈ మనసులో ఉన్నాయి. అంటే ఈ మనసు అనగాలంటే అవినీయం రాకుండా మనం చూసుకోవాలి. అవినీయం రాకుండా, పౌనర్భుత్వం రాకుండా మనం చూసుకుంటే దాని అంతా మనసు అణిగిపోతుంది. మన ముఖం ఎవరైనా చూస్తున్నారనుకోండి, మన ముఖం చూస్తే వాళ్ళకి శాంతి కలగాలి, జ్ఞానం కలగాలి, ఆనందం కలగాలి. మన ముఖం చూస్తే అది శాంతి కలగదు, జ్ఞానము కలగదు, ఆనందము కలగదు, సంతోషము కలగదు అనుకోండి, ఇంకా ఇంట్లో కూర్చోవడం మంచిది. ఇదంతా ఊరంతా యాపించి యాపం చేయటం అది ఓ కలరా, ఏదో ఒక ఇంట్లో ఉందనుకోండి, అవి ఊరంతా యాప్తి చేయటం కంటే ఆ ఇంటికి సరిపోతే ఆ ఇంటికి పరిమితి అయితే పర్లేదు. ఊరంతా యాప్ చేసి ఊరంతా కలరా. ఇంకా ఇప్పుడు ఈ ముఖం నేను చూస్తున్నాను అనుకోండి, నాకు శాంతి కలగాలి, నాకు ఆనందం కలగాలి, ప్రేమ కలగాలి. మనం సమాజానికి మంచి ఇవ్వాలి కానీ చెడు కాదే పరిస్థితి. ఇప్పుడు మీకు నిజంగా ఆనందం కలిగిందనుకోండి, మీ హృదయంలో ఆనందం మీకు వచ్చేసి మీకు తెలుస్తుందనుకోండి, అప్పుడు మిమ్మల్ని చూసి మీ ముఖాన్ని చూసి చాలామందికి ఆనందం కలుగుతుంది. మీ ముక్కుడు వాళ్ళతో సంబంధం లేకుండా, అంటే మీరు ప్రాణాయామం చేసినా చెయ్యకపోయినా, మీరు జపం చేసినా చెయ్యకపోయినా, మీ హృదయంలో ఉన్న ఆనందం మీకు తెలుస్తుంటే మీ ముఖాన్ని చూస్తే నాకు కూడా ఆనందం వస్తుంది. అందుకంటే ఏం కావాలి నాకు, అది టెంపరీగానే వస్తుంది. తర్వాత మిమ్మల్ని చూసి ఆ వస్తువు నేను కూడా పొందాలంటే కాంక్ష నాకు ఉదయిస్తుంది. మనస్సు యొక్క మూలంలోనే ఈశ్వరుడు ఉన్నాడు. మన నియంతుడు, మన ప్రభువు, మన యజమాని, మన నియమించేవాడు మనస్సు యొక్క మూలంలోనే ఉన్నాడు. అయితే మనస్సు మనస్సు యొక్క బలహీనత వల్ల, మనస్సు యొక్క తేలికతనం వల్ల, మనస్సు యొక్క అల్పత్వం వల్ల, మనస్సు యొక్క దుర్బలత్వం వల్ల ఆ లోపలికి అది వెళ్ళలేకపోతాం. అంటే మనస్సు బాహ్యానికి వెళ్ళమంటే స్పీడ్గా వెళుతుంది, కానీ లోపలికి వెళ్ళమంటే ఒక అంగుళం కూడా వెళ్తానికి కష్టపడుతున్నా. అంటే మనస్సును అంతర్ముఖం చేయడం కష్టం. అంటే దానికి అనుగ్రహం అవసరం. భగవంతుడి అనుగ్రహం, గురువు అనుగ్రహం, ఈశ్వరుని అనుగ్రహం ఎందుకంటే మనస్సుని చైతన్య వైపుకి దొంగించటానికి, దానికి అనుగ్రహం. ఆ చైతన్య వైపుకి మనస్సును మళ్లించటానికి పరమేశ్వరుడు ఏ స్థానంలో ఉన్నాడో, ఏ హృదయ గుహలు అయితే పరమేశ్వరుడు ఉన్నాడో అది మళ్లించాలి మనస్సును. నీ అంతటి నువ్వు మళ్లించడానికి నీ మనస్సుకు బలం సరిపోదు. అప్పుడు ఈశ్వర అనుగ్రహం అవసరం, గురువు అనుగ్రహం అవసరం. ఆ గురువు అనుగ్రహం, ఈశ్వర అనుగ్రహం ఈ మనస్సుని ఆ మూలంలోకి, తన మూలంలోకి నెట్టికి వెళుతుంది. అది అనుగ్రహం చేసే పని. అది అనుగ్రహం మాత్రమే చెయ్యాలి. సాధువుడి సేవ సత్పురుషి యొక్క సేవ వల్ల కూడా అది కలుగుతుంది. అంటే సత్పురుషి యొక్క సేవ వల్ల మీ మనస్సుకు బలం వస్తుంది. సత్పురుషుడికి సేవ చేయటం వల్ల, సహృదయైన వాళ్ళకి సేవ చేయటం వల్ల, సహృదయైన వాళ్ళని ప్రేమించటం వల్ల మన మనస్సుకు బలం కలుగుతుంది. మన మనసుకు తోకం కలుగుతుంది. దానికి తోకం కలిగి ఏం చేస్తుందంటే అంతర్దృష్టి కలిగి అంతరాత్మని ఆందుకుంటుంది. ఎప్పుడు కూడా ఎదటి మనిషిని అగౌరవపరిచేటువంటి గౌరవించటమే మంచిది. మనం అది సత్యశ్రీకు సౌరవమై ఉన్న వాళ్ళకి సేవ చేయటం వల్ల, మహాత్ముల్ని గౌరవించటం వల్ల మనసుకు తూకం పెరుగుతుంది, బరువు పెరుగుతుంది, దానికి అంతస్తు కూడా పెరుగుతుంది, మనసుకు అంతస్తు కూడా పెరుగుతుంది. అది హృదయాభిముఖంగా దైవాభిముఖంగా తనంతటది ప్రయాణం చేసి దైవంలో ఐక్యం అవుతుంది. అనుగ్రహం అవసరం. ఆ మనసుకు అంతర్దృష్టి కలగటానికే అనుగ్రహం అవసరం, ప్రేమ అవసరం, శాంతి అవసరం. సాధువు సేవ దాన్ని కలిగిస్తుంది, సత్పురుషుడు సేవ చేయటం వల్ల అది కలిగిస్తుంది. అసలు మీకే శాంతి లేదనుకోండి, మీకే ఆనందం లేదనుకోండి, మీకే సుఖం లేదనుకోండి, మీకే ప్రేమ లేదనుకోండి, మీరు ఎవరిని పంచి పెడతారండి? ఎందుకు చేయి ఉపన్యాసాలు ఇప్పుడు నా దగ్గర ఏదైనా ఉంటే మీకు కొంత పంచి పెట్టగలను. నా దగ్గర ఏమి లేనప్పుడు ఏం పంచుతాను మీకు? నాకు శాంతి ఉంటే మీకు కొంత నేను శాంతి ఇవ్వగలను, నాకు ఆనందం ఉంటే నేను ఆనందాన్ని మీకు ఇవ్వగలను. నాకే ఏమి లేనప్పుడు, నాకు ఆనందం లేనప్పుడు, శాంతి లేనప్పుడు, సుఖం లేనప్పుడు ఏం ఏం ఇవ్వగలను మీకు? ఉండటానికి ఏముంది? సంతింగులం చేయదేనా వస్తుంది, కానీ నచ్చింగులం చేయమొస్తుంది. అంటే లోపల ఉంటుండే ఆనంద వస్తువుని మీరు తెలుసుకుంటే మీ ద్వారా కొన్ని లక్షల మంది కోట్ల మంది తరించబడతారు. ఇన్ని ఉపన్యాసాలు మీరు వింటున్నారు, ఇంతమంది మన భక్తులు ఉన్నారు, ఆ ఉత్తరం ఎప్పుడైనా చదివిస్తాను. నేను మన అరుణాచలానికి వస్తుంటే ఒక అమ్మాయి ఎంత వయసు ఉంటుంది, ఒక 25-30 ఏళ్ళు ఉంటాయి వయసు, అంతకంటే ఎక్కువ ఉండదు అమ్మాయి. నేను వస్తుండే కాగిత మొక్క రాసి ఆయన ఇచ్చింది. అది నేను కారులో కూర్చుని తిరువనమలానికి మెడ్రాస్ వస్తుంటే కారులో కూర్చుని చదివాను ఆ ఉత్తరం. ఒకసారి మీకు కూడా ఇప్పుడు చదివి అనిపిస్తాను. అందులో ఆవిడ ఒక మాట రాసింది, నువ్వు దేవుడు అని లేకపోతే ఈశ్వరుడని లేకపోతే నువ్వు జ్ఞానం అని అటువంటి మాటలు ఏమి రాలేదు నా గురించి. ఈ దగ్గర 4 రోజుల నుంచి కూర్చుంటున్నాను, హృదయంలో ఏదో ఉందంటున్నారు అందరి హృదయాల్లోనూ. అందరి హృదయాల్లో ఉన్నది నాలో కూడా ఉంది. అది నా హృదయంలో ఉన్నదే నువ్వన్న సంగతి నాకు తెలుస్తుంది. 4 రోజులు నీ దగ్గర కూర్చోవడం వల్ల నాకంటే నువ్వు పరాయపడని అనుకోవటం లేదని ఆ గ్రహింపు శక్తికి నాకు ఆశ్చర్యం కలిగింది. జర్మనీ అమ్మాయి, అమ్మాయి నేనెవరినో అమ్మాయికి తెలియదు, అమ్మాయి ఎవరు నాకు తెలియదు. 4 రోజులు వచ్చి నా దగ్గర కూర్చుంది. నేను అమ్మాయితో మాట్లాడలేదు, అమ్మాయి నాతో మాట్లాడలేదు. అయితే నేను వచ్చేస్తంటే కారులో జాయిన్ అయ్యే ముందు ఒక తెల్లకాయత మీద ఇంగ్లీష్లో రాసి ఇచ్చింది, నేను చదివినిపిస్తాను. నన్ను ఇందుకు చంద్రుడని ఏం పొగడలేదు, అయితే నువ్వు దేవుడు అనే పొగడలేదు, అయితే నువ్వు జ్ఞానులు అని చెప్పి చెప్పలేదు. అటువంటి మాటలు ఏమనలేదు. అందరి హృదయాల్లో ఏదో ఉందంటున్నారు, అదే నా హృదయంలో ఉందని నాకు తెలుస్తుంది. నా హృదయంలో ఉన్నదే నిజమైన సంగతి నాకు తెలుస్తుంది. 4 రోజుల నుంచి గ్రహించింది అదే అంది. అంటే మీకు విషయం ఎందుకు చెబుతున్నానంటే ఆ గ్రహించే తెలివికి, ఆ వివేకానికి, ఆ వివేకం గురించి చెప్పడం కోసం, అంటే ఆ గ్రహింపు శక్తి గురించి చెప్పడం కోసం, ఆ షార్ప్ ఇంటలెక్ట్ గురించి చెప్పడం కోసం, ఆ ఇంటలెక్చువల్ బిహేవియర్ గురించి చెప్పడం కోసం, సూక్ష్మ బుద్ధి గురించి చెప్పడం కోసం చెప్తున్నాను. అంటే సూక్ష్మ బుద్ధి విషయాన్ని గ్రహిస్తుంది కానీ స్థూల బుద్ధి గ్రహించలేదు. స్థూల బుద్ధికి ఎంతసేపు రూపదృష్టి కావాలి, నామదృష్టి కావాలి. అంటే సూక్ష్మ బుద్ధి కనుక లేకపోతే, ఆ సటిల్ ఇంటలెక్ట్ కనుక లేకపోతే వస్తువును ఉన్నది ఉన్నట్టుగా గ్రహించడం కష్టం. ఆ వివేకం అవసరం, ఆ తెలివి అవసరం, ఆ సూక్ష్మ బుద్ధి అవసరం. సూక్ష్మ బుద్ధికి అందిన విషయాలు స్థూల బుద్ధికి అందవు. దృఢచిత్తులైన సాధువులు సమక్షంలో దుర్బల మనస్కుల మనస్సు అదుపులోకి వస్తుంది. అంతేకాదు మీ మనస్సు బలహీనంగా ఉంటే, ఒకవేళ మీరు సాధన చేసినా మీ మనస్సు లొంగకపోతే, మీరు బాగా సాధువులు సత్పురుషులు సన్యాసుల యొక్క సహవాసం చేయటం వల్ల అది మీ మనస్సు మీకు అదుపులోకి వస్తుంది. మీ మనస్సే మీకు అదుపులోకి వస్తుంది. ఎప్పుడు సాధువులు సత్పురుషుల యొక్క వాళ్ళ యొక్క సహవాసం వల్ల, వాళ్ళని స్మరించుకోవటం వల్ల, వాళ్ళని మననం చేయటం వల్ల మనస్సు మీకు స్వాధీనంలోకి వస్తుంది. అందుచేత ఉన్నదల్లా అనుగ్రహమే, వేరేమీ లేదవయ్యా. ఉన్నదల్లా ఒకటే, ఉన్నదల్లా ఒకటే అనుగ్రహమే, ఉన్నదల్లా సుఖమే. కానీ అది మనకు తెలియటం లేదు కాబట్టి సుఖం లేదని మనం అనుకుంటున్నాం. ఉన్నది సుఖమే, ఉన్నది శాంతే, ఉన్నది ఆనందమే, ఉన్నది అది. కానీ ఆ ఆనంద అనుభవం కలగడం కోసం ఏది అడ్డొస్తుందో దాన్ని తొలగించుకోవటమే సాధన. సాధన అంటే అదే. అంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే, అరుణాచలంలో ఉండి ముందు విషయాలు స్మరించుకోవడం కంటే ముందులో ఉండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది అంటున్నారు. మీకు అర్థమవుతుంది? అరుణాచలంలో ఉండి ఉండిలో ఉన్న పిడకల గురించి ఆలోచించడం కంటే అరుణాచలంలో ఉండి ఉండులు ఉన్న పిడకలు వర్షం వస్తే తడిసిపోతాయేమో అని ఇటువంటి విషయాల గురించి ఆలోచించడం కంటే ఉండిలో ఉండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది. అంటే మన దేహం ఎక్కడున్నదన్నది ప్రధానం కాదు, ఉండిలో ఉందా లేదా భీమవరంలో ఉందా వీరవాసంలో దేహం ఎక్కడున్నదన్నది ప్రధానం కాదు, మనస్సు ప్రధానం. దేహం ప్రధానం, దీనికి మనస్సు ప్రధానం. అంటే నీ శరీరం ఈ భౌతికమనే ఈ శవం, ఈ శవం ఎక్కడైనా ఏదో శవాన్ని ఎసుకు తిరగాలి మనం ప్రతిజనంలోని. అదే మన వాసనకు అనుగుణంగా మనకు శరీరం వస్తుంది, వచ్చినా పర్లేదు, ఆ శరీరం నేననే బుద్ధి కలుగుతుంది, అక్కడ ఉంది ప్రమాదం అంతా. అంటే ప్రతి జన్మలోనే ఏదో దేహం వస్తుంది మనకి, ఆ దేహం నేననే బుద్ధి కలుగుతుంది. ఆ మాయ అంటే ఎక్కడ ఉంది ఎక్కడ ఉంది అనుకుంటాం, ఇదే మాయ. ఈ దేహం నేను కాకపోయినా ఈ దేహం నేననే బుద్ధి నాకు కలిగించాడు పరమేశ్వరుడు. అది ఆయన మాయ శక్తి, దాని దాన్ని మాయ అంటారు. ఏమంటారు దాన్ని మాయ అంటారు. ఆ మాయ కనుక లేకపోతే మనకు కర్మానుభవం కలగదు, మొట్టికాయలు తగలవు. పూర్వజన్మలో మీరు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు. ఆ కర్మానుభవం ఇప్పుడు కలగజేయటం కోసం ఆ శవం మీరు కాకపోయినా శవ బుద్ధిని కలగజేశాడు, ఇదే మాయ అంటూ. ఈ మాయనే గడప దాటితే ఏమి లేదు, సృష్టి లేదు. ఇంకా సృష్టిని దాటి ప్రకృతిని దాటి మనం వెళ్ళిపోతాం, ఇంకా ప్రకృతిలోకి రావక్కర్లేదు. ఈ గడప దాటాలి అంతే, ఈ గడప ఒకటే దాటాలి. ఇంకా ప్రకృతిలోకి రాము మనం, ఈ ప్రకృతి గుణాల్లోకి మనం రాము. మనం ఒక యూరోపియన్ ఏమండి శంకరాచార్యుల వారు అంతా మాయా మాయా అన్నారు కదా, ఓ దొరగారు ఏమి అడిగారంటే శంకరాచార్యుల వారు అంతా మాయా మాయా అన్నారు కదా. మరి మాయ అంటే మీరు నేనని చెప్పుకునే మాటలో మాయే కదా, రమణాశ్రమం కూడా మాయే కదా అని అడగకూడదు. అన్నాడండి అంతా మాయ అంటున్నారు కదా శంకరాచార్యుల వారు, అయితే మీరు నేను మాట్లాడుకునే మాటలు కూడా మాయే కదా, మీరు నేను మాట్లాడుకునే మాటలు మాయే కదా, ఈ రమణాశ్రమం ఈ ఆశ్రమాలు కూడా అంతా మాయ అయినప్పుడు ఆశ్రమాలు కూడా మాయే కదా అని ఆ దొరగారు అడిగారు. దానికి శంకరాచార్యులు వారు సమాధానం చెప్పారు. ఏమని చెప్పారంటే మనం నిద్రపోతున్నాం, స్వప్నం ఎప్పుడు వస్తుంది నిద్రట్లో వస్తుంది, నిద్రట్లో వస్తే నిద్రట్లో మనకు పెద్ద సర్పం కానీ లేదా పెద్ద పుడి కానీ ఒకసారి మనకి స్వప్నంలోకి వస్తాయి మనకి, లేకపోతే ఆ స్వప్నంలో పెద్ద పులి వచ్చింది అనుకోండి మనకి అది భయం వేస్తుంది. భయం వేసి ఏం చేస్తే మురుపులోకి వచ్చేస్తాం. కానీ స్వప్నంలోకి వచ్చిన పులి అబద్ధమే కానీ మురుపులు రావటం నిజం. అలాగే ఈ సత్సంగాలు ఈ సమావేశాలు ఈ ఆశ్రమాలు అబద్ధమైనప్పుడు నీ ఆత్మలోకి చైతన్యంలోకి నీరు కొలపడానికి సహకరిస్తాయన్నారు ఆచార్యుల వారు. ఎంత ఎంత వండర్ఫుల్గా చూడండి, బ్యూటిఫుల్ టీచింగ్, వండర్ఫుల్ టీచింగ్, కార్మింగ్ టీచింగ్. ఈ ఆశ్రమాలు ఇవి ఎంత గుళ్ళు దేవాలయాలు ఎంత బాహ్యంగా చూస్తే మాయైనప్పటికీ నీకు స్వప్నంలో వచ్చిన పులి అబద్ధమైనప్పటికీ నేను మెరుపు రావడానికి ఎలాగైతే ఉపయోగపడుతుందో, అలాగే ఈ సద్గోష్ఠులు ఈ దేవాలయాలు ఈ ఆశ్రమాలు కూడా నీకు జ్ఞానోదయం కలిగించడం కోసం నీకు ఉపయోగపడుతున్నాయి. స్వప్నంలో ఉన్న పులి అసత్యమే, అసత్యమైన పులి కూడా నీకు ఉపకారం చేసింది. ఏం చేసింది? మెరుపు తీసుకొచ్చింది. అలాగే కూడా ఈ సత్సంగాలు ఈ సమావేశాలు కూడా నీకు జ్ఞానంలో మెరుపులపడానికి, అంటే ఆత్మలో నువ్వు నేర్కోవటానికి, జ్ఞానంలో నేర్కోవటానికి, ఆ చైతన్యంలో నేర్కోవటానికి, ఆనందంలో నేర్కోవటానికి, ఆ సుఖంలో నేర్కోవటానికి, ఆ పరమశాంతి శాశ్వత శాంతిలో నేర్కోవటానికి ఇవన్నీ సహకరిస్తాయి. అసత్యాలు అయినప్పుడు మనం ఏదో పని చేస్తాం, ఆ పని ఈశ్వరుడు ప్రీతి కోసం చేస్తున్నావా, ఈశ్వరుడు యొక్క అనుగ్రహం కోసం చేస్తున్నావా, ప్రజల సుఖం కోసం చేస్తున్నావా, లేకపోతే మన గొప్పల కోసం నిప్పుల కోసం చేస్తున్నావా? ఆ తలంపును పరమేశ్వరుడు చూస్తాడు, కానీ నీ చేసే పనిని చూడడు అన్నారు శాస్త్రంలో. నీకు అర్థమవుతుందా? నేను ఒక కమలాఫలం నీకు ఇస్తాను, ఓ కమలాఫలం నీకు ఇస్తాను, ఆ కమలాఫలం ఇచ్చేటప్పుడు నా తలంపు ఏముంది, ఆ తలంపును చూస్తాడు ఈశ్వరుడు. ఈ పండుని కాదు వాడు చూసేది, అంటే మనకు స్థూల దృష్టి ఉంది కాబట్టి పండును చూస్తాం. ఆ పండు వెనకాల ఉన్న తలంపును చూస్తాడు ఎవడో పరమేశ్వరుడు. మనం చేసే పని చూడ పరమేశ్వరుడు. ఆ పని ఏ తలంపు చోడు చేస్తున్నామో అది చూసి దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ స్టేటస్ కలగజేస్తాడు. అరుణాచలానికి దూరంగా ఉండి అరుణాచలాన్ని స్మరించడం మంచిది. అరుణాచలంలో ఉండి ఇతర విషయాలు స్మరించడం కంటే అరుణాచలానికి దూరంగా ఉన్నప్పటికీ నీ మనస్సును స్మరించడం ముఖ్యం, స్మరించేది ముఖ్యం. మనస్సు స్మరించాలి. నువ్వు బాగు చేసుకునేది కూడా మనస్సే. ఈ బోధంతా జీవుడికే, ఈ బోధంతా మనస్సుకే. అంటే నీ మనస్సు ఏది స్మరిస్తుందో అది ముఖ్యం. ఏదైతే నువ్వు నిరంతరము స్మరిస్తున్నావో అదే నువ్వు అవుతావు. దేనికోసమైతే నువ్వు జీవిస్తున్నావో అదే అవుతావు. స్మరణ ముఖ్యం. స్మరించగా 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 ఏ వస్తువునైతే నువ్వు స్మరిస్తున్నావో అదే నువ్వు అయిపోతావు. అంటే ఇందులో సందేహించవలసినటువంటి పని లేదు. దేహం ఎక్కడుందన్నది ప్రధానం కాదు, మనస్సు ఎక్కడుందో అది ప్రధానం ఆధ్యాత్మిక అభివృద్ధికి. మనస్సే ముఖ్యం. సంపర్కాన్ని పెట్టుకోవాల్సింది మనస్సుతోటి. నువ్వు అనుబంధాన్ని సంపర్కాన్ని సంబంధాన్ని శరీరంతో కాదు నువ్వు పెట్టుకోవాల్సింది, తోడు మనస్సుతో పెట్టుకోవాలి. పరమేశ్వరుడితో మానసికమైన అనుబంధం ఉండాలి, ఆ మెంటల్ కాంటాక్ట్ ఉండాలి. ఆ మానసికమైన అనుబంధం ఉంటే, పరమేశ్వరుడితో మానసికమైన సంబంధం పెట్టుకుంటే పరమేశ్వరుని స్మరించగా 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 ఈ మనస్సు నశిస్తుంది. పరమేశ్వరుడు తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు, ఈశ్వరుడు తన స్వరూపాన్ని నీకు ఇస్తాడు. అంటే సంపర్కాన్ని నువ్వు మనస్సుతోటి పెట్టుకో, సంబంధాన్ని మనస్సుతోటి పెట్టుకో అని. మనస్సు చాలా ముఖ్యం. మనస్సు సత్సంగం వల్ల మనస్సు హృదయంలో వెళ్ళిపోతుంది. సత్పురుషులతో సహవాసం చేస్తుంటూ నువ్వు సాధన బాగా చేయలేవనుకో, ఈ ప్రాణాయామాలు ఇవి చేయలేవనుకో, అభ్యాసాలు యోగాలు అవి నువ్వు నేర్చుకోలేదనుకో, మహాత్ములతో సహవాసం చేయటం వల్ల, సత్పురుషులను గౌరవించడం వల్ల, ఆ సత్పురుషులకి నమస్కరించడం వల్ల నీకు తెలియకుండా వెళ్ళి మనస్సు ఇలా గుహలో వెళ్ళి పడిపోతుంది అంటున్నారు స్వాముల వారు. మహాత్ముల సన్నిధిలో, అవతార పురుషుల సన్నిధిలో, మహా గురువుడు యొక్క సన్నిధిలో ఒకరికి సాధనా బలం లేకపోయినా, ఉపాసనా బలం లేకపోయినా, ఒకవేళ ఉపాధి బుద్ధి నీకు ఎక్కువగా ఉన్నప్పటికీ ఆ మహాత్ముడి యొక్క శాంతి తరంగాలు, కాంతి తరంగాలు, ఆనంద తరంగాలు, కాంతి కిరణాలు వచ్చి నీ మనస్సుని హృదయ గుహలో గింటేస్తాయి. ఆ విషయం నీకు తెలియకపోవచ్చు. నీకు తెలియకుండా వెళ్ళి నీ మనస్సు వెళ్ళి హృదయం అనే గూట్లో, హృదయం అనే గుహలో, హృదయం అనే లోయలోకి వెళ్ళి పడిపోతుంది, అక్కడ మురిగిపోతుంది అంటున్నారు స్వాములు వారు. రమణ మహర్షి గారిని ఒక మాట అడిగారు, ఎప్పుడు ఎంతసేపు చూసినా నేను చెప్పడం నేను వినటం అనేది రోజు ఇదే పని అని అడిగాడు ఒకతనం. ఇటువంటి ప్రశ్నలు భక్తులు అడగరు, ప్లేడర్లు అడుగుతూ ఉంటారు. మీకు అర్థమవుతుంది, ప్లేడర్లు ఏమని అడుగుతారంటే ఇటువంటి అడుగుతారు, భక్తులు అడగరు. ఏంటి ఎన్నాడు చూసినా అదే చెబుతున్నారు, నేను వినటమే పనా, మీరు చెప్పటమే పనా, ఏంటి రోజు ఇదే పని అని అన్నాడు. ఏదో నా హృదయంలో ఒక అందమైన వస్తువు నేను చూశాను, ఆ అందమైన వస్తువు మీ హృదయంలో కూడా ఉంది, కానీ ఉందన్న సంగతి మీకు తెలియటం లేదు. అది నా అది మీ చేతికి పట్టుకోవడం కోసం చెబుతున్నాను, కానీ కాలక్షేపానికి చెప్పటం లేదన్నారు స్వాములు వారు. ఏదో ఒక అందమైన వస్తువు హృదయంలో ఉంది, నా హృదయంలో ఏ అందమైన వస్తువు ఉందో అది అందరి హృదయాల్లోనే ఉంది, అది అందరి హృదయాల్లోనే ఉంది, కానీ నా హృదయంలో ఉన్న వస్తువు నాకు తెలుస్తాను, నీ హృదయంలో ఉన్న వస్తువు నీకు తెలియటం లేదు. అది చాలా సౌందర్యంగా ఉంటుంది ఆ వస్తువు. దానికి ఆ వస్తువును చూడటానికి రెండు కళ్ళు సరిపోవు, 1000 కళ్ళు పరమేశ్వరుడు ఇచ్చినా సరిపో, దానికి జ్ఞాననేత్రం ఉండాలి. ఆ హృదయంలో ఉన్న వస్తువునైతే నేను దర్శించాను, మీ హృదయంలో కూడా వస్తువు ఉంది, కానీ ఇక మీరు దర్శించలేదు. ఆ వస్తువు మీ చేత దర్శింపజేయటం కోసం ఈ బోధ, ఈ మౌనం కానీ ఇంకో పని లేక కాదు అన్నారు. కాలాన్ని చంపడం కాదు, కాలాన్ని వేస్ట్ చేయటం కోసం కాదు, ఆ వస్తువు మీ చేతికి అందివ్వటం కోసమే ఈ బోధ, ఈ మౌనము అని చెప్పారు. అందుకని కాలక్షేపానికి అయితే ఓట్ల కోసం చేసే పనులు కానీ, కృత్రిమ గౌరవాల కోసం కూడా చేసే పని కాదు, ఊరేగింపుల కోసం కూడా చేసే పని కాదు. ఇది నువ్వు బాగుపడాలంటే నీ మనసు ముఖ్యం. గీతను కూడా చెప్పాను, నీ మనస్సుతో నువ్వు విరోధం పెట్టుకోవద్దు, నీ మనస్సుతో నువ్వు స్నేహం చేసుకో, నీ మనస్సును నువ్వు మచ్చిక చేసుకో, నీ మనస్సును నువ్వు స్వాధీనం చేసుకో, నీ మనస్సు ఎలా బాగుపడాలో ఆ రకంగా నువ్వు జీవించడం నేర్చుకో, ఆ రకంగా నువ్వు ప్రవర్తించడం నేర్చుకో. మంచి పుస్తకాలు నీ విధానాలు నీ దగ్గర 24 రూపాయలు ఉంటే మంచి పుస్తకం కొనుక్కో, మంచి పుస్తకం కొనుక్కుని జాగ్రత్తగా చదువుకు, చదువుకునే విషయాన్ని మరణం చేసుకో, అది దాని మనస్సుకు పట్టించు, దాన్ని మనసుకి ఆ పట్టించు. పట్టించేటప్పుడు ఏమవుతుందంటే ఆ పుస్తకం మంచి పుస్తకం చదివినప్పుడు ఈ భావాలు చాలా బాగున్నాయి, ఈ ఈ పుస్తకంలో చాలా మంచి మాటలు చెప్పారు అని మనసుకు పట్టించి కూడా నువ్వు ప్రయత్నం చేస్తావు. అప్పుడు నీ మనసుకు పూర్వ తలంపులు ఉంటాయి, పూర్వ వాసనలు ఉంటాయి, పూర్వ సంస్కారాలు ఉంటాయి, పూర్వ అలవాట్లు ఉంటాయి, అవి సడన్గా వచ్చి నిన్ను అటాక్ చేస్తాయి. అప్పుడు కంగారు పడకు, భయపడకప్పుడు ఈశ్వరానుగ్రహం అనే కాదు సార్. ఎవరైనా మంచి పెద్దలు మంచి మాటలు చెప్తానంటే మీరు వింటున్నారనుకోండి, అయ్యో ఈ మనసుకు పట్టించుకోవాలని నీకు అనిపిస్తుంది, అది ఏ భగవద్గీతో భాగవతమో ఏదో చదువుతున్నారనుకోని మీరు, అయ్యో ఈ మాటలు మనం పట్టించుకోవాలి, ఈ మాటలు మనం హృదయంలో చోటు ఇవ్వాలి, మనం ప్రాక్టీస్ చేయాలి, అలవాటు చేసుకోవాలి మీరు అనుకుంటారు. అనుకుని ఆ భావాలు నేర్చుకోవడానికి, ఆ మంచి మాటలు నేర్చుకోవడానికి, ఆ మంచి విషయాలు నేర్చుకోవడానికి మీరు ప్రయత్నం చేస్తారు. ఏదైనా మంచి పుస్తకం చదివినా పెద్దలు చెప్పింది నిన్న, కానీ మీకు ఏమవుతున్నా అంతకుముందే కొన్ని పూర్వ వాసనలు, పూర్వ సంస్కారాలు, పూర్వ తలంపులు, పూర్వ అలవాట్లు ఉన్నాయి. అవి వచ్చి ఏం చేస్తాయంటే సడన్గా ఈ ఎవడి కొత్తగా వస్తాయంటే వచ్చి సడన్గా వచ్చి అటాక్ చేసేస్తాయి. ఏంటి కొత్తగా వస్తున్నారంటే వీళ్ళు, మనం ఎంతో కాలం నుంచి మనం ఉంటున్నాం, వీళ్ళెవరు కొత్త ముఖాలు వస్తున్నాయి, వీళ్ళ సంగతి ఏంటో చూద్దామని వచ్చి అటాక్ చేస్తాయి. ఆ అటాక్ చేసినప్పుడు మట్టుకు మీరు తట్టుకోలేకపోతే పతనం అయిపోతాం. అప్పుడు గురువు అనుగ్రహం ఉండాలి, ఈశ్వరు అనుగ్రహం ఉండాలి, పడిపోతాం. అనేక సార్లు పడిపోతాం, చంటి పిల్లలు నడకనే వచ్చినప్పుడు ఎన్నిసార్లు పడిపోతారు, మనం కూడా ఎన్నిసార్లు పడిపోతాం, సాధకులం కూడా. ఇంతకే మనం ఒడ్డుకి రావాలి, ఒడ్డుకు వచ్చామనుకోవాలి, కానీ అంతవరకు మన మనసు మనం నమ్మటానికి వీలు లేదు. ఒక చిన్న నిప్పురలో చాలు పెద్ద గడ్డి మీద నంటించేయటానికి, అలాగే ఒక చిన్న బలహీనత చాలు మనం పూర్తిగా పాడైపోవటానికి. అయితే ఇప్పుడు మీరు మంచి మాటలు వింటున్నారు, ఇంటికి వెళుతున్నారు, అయ్యో మనం ఎలా సాధన చేసుకోవాలో అనుకుంటారు మీరు, ఆ సాధన కావాలని కానీ పూర్వ పొరపాట్లు వచ్చేస్తాయి, మంచి వేగంగా వచ్చి మిమ్మల్ని మీ మీద అటాక్ చేసేస్తాయి. అప్పుడు తట్టుకోవాలి మీరు, అప్పుడు మీకు సాధనా బలం అవసరం, గురువు అనుగ్రహం అవసరం, ఈశ్వరానుగ్రహం అవసరం, శాస్త్రం యొక్క అనుగ్రహం కూడా అవసరం. బయట గుళ్ళో ఏ దేవుడు అయితే ఉన్నాడో ఆ దేవుడు మీకు లోపల కూడా ఉన్నాడు, మీ హృదయం లోపల ఉన్నాడు, మీ హృదయం లోపల ఉన్నాడు. వాడు ఏం చేస్తాడంటే మీరు కొంత ప్రయత్నం చేస్తుంటే, మీరు కొంత సాధన చేస్తుంటే, మిమ్మల్ని ఏ తలంపుడైతే విసిగిస్తున్నాయో, ఏ తలంపుడైతే మీరు గెంటలేకపోతున్నారో, మీ చేతితో మీరు గెంటలేకపోతున్నారు అని. ఇప్పుడు మీరు ఏదైనా ఇంట్లో పెద్ద రాయి ఉందనుకోండి, మీ ఇంట్లోనే మామూలుగా మీ చేతికి ఇది ఎత్తగలిగితే మీరు తీసుకెళ్ళి రాయి బయటపడేస్తారు. మీ చేతితో ఎత్తలేకపోతే ఇంకెద్దరినో ముగ్గురినో సహాయం అడుగుతారు, అంతే కదండి. మీ చేతులు మీ ఇంటికి ఏదైనా బరువు అని వస్తుంది, ఈజీగా పడేయాలనుకోండి, మీరు ఎత్తగలిగితే ఎత్తి బయటపడేస్తారు, లేకపోతే ఇద్దరు ముగ్గురు సహాయం అడుగుతారు. అదేవిధంగా మీ సాధన వల్ల కొన్ని కొన్ని బలహీనతలు మీరు పోగొట్టుకోవచ్చు. మీ సాధన వల్ల పోగొట్టుకోవడానికి వీలైనంత బరువైన వాసనలు లోపల ఉంటాయి. అవి ఎన్నో లక్షల వేలాది జన్మల నుంచి వస్తాయి. అప్పుడు ఏం చేస్తాడండి, అప్పుడు గురువు వచ్చి ఓ వాసన తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు గురువు కూడా సహాయం చేసి ఆ వాసన బయటికి గెంటి తన స్వరూపాన్ని మీకు ఇస్తాడు. అది గురువు అనుగ్రహం. అంటే ఏ బలహీనతలైతే మీరు తొలగించుకోవడానికి ట్రై చేస్తున్నారో సిన్సియర్గా, అప్పుడు సిన్సియారిటీ చూస్తాడు ఈశ్వరుడు. సిన్సియర్గా మీరు ఏ వాసననైతే ఏ రాయినైతే బయటికి తొలగించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారో, మీ అంతటి మీరు తొలగించుకునే శక్తి మీకు చాలదు, మీకు సాధనా బలం చాలదని ఈశ్వరుడు అనుకున్నప్పుడు, గురువు అనుకున్నప్పుడు ఆయన కూడా ఒక చెయ్యి వేసి ఆ తలంపని ఆ బండరాయిని బయటకు తొలగిస్తాడు. లోపల ఉన్నదే బయట కనిపిస్తాను, బయట ఏమి లేదు. మీకు అర్థం వచ్చిందే, నేను చాలా మంచివాడు అనుకోండి, మీరు చెడ్డమని నాకు కనపడదు. నేను చెడ్డవాణ్ణి కాబట్టి మీలో ఉన్న చెడ్డ నాకు కనిపిస్తాను. నువ్వు ఒక్క సూత్రం మీరు మర్చిపోకండి, నిజంగానే మంచివాణ్ణి అయితే మీలోని మంచి నాకు కనిపిస్తుంది, మీలోన చెడ్డ నాకు కనపడదు. అంటే నా లోపల మంచి ఉంటే మీ లోపల మంచి కనిపిస్తుంది, నా లోపల చెడు ఉంటే మీ లోపల ఏం కనిపిస్తుంది, నాకు చెడే కనిపిస్తుంది. మీ లోపల చెడు కనిపిస్తుంది అంటే నా లోపల చెడు ఉందని కోర్టుకెళ్ళి రుజువు చేసుకోక్కర్లేదు. లోపల ఉన్నది బయట కనిపిస్తుంది, కానీ లోపల లేనిది బయట ఎక్కడ కనపడదు. నాకు అసూయ ఉందనుకోని లోపల మీరు కూడా అసలు అసూయపడలేని అనిపిస్తున్నాను నాకు. నాకు అసలు అసూయ లేదు అనుకోని మీరు ఒక అసూయ ఉన్నా నాకు కనపడదు, మీలో ఉన్న మీ హృదయంలో నా వస్తువే కనిపిస్తున్నారు. అంటే నా లోపల ఉన్నది బయట కనిపిస్తుంది, కానీ ఆ లోపల లేని బయట ఆ కనపడే కనపడదు. మీకు ఏదైతే లోకంలో కనిపిస్తుందో మీ లోపల ఉందన్నమాట, మీ లోపల లేని బయట కనపడదు. అంటే సత్సంగం అంటే లోపల సత్యంతో కలిసి ఉండటం అని అర్థం. మీకు అర్థమవుతుందా, లోపల సత్యంతో కలిసి ఉండాలి. లోపల చావు లేని వస్తువు ఒకటి ఉంది, సత్యమైన వస్తువుకి చావు లేదు. అసత్యమైన వస్తువుకు చావు ఉందా, కానీ సత్యమైన వస్తువుకి చావు లేదు. అదే ప్రహ్లాదుడు కూడా భాగవతంలో చెప్పాడు, చదువులను చదువుకోలేని దేన్ని పొందటానికి, చావు లేని స్థితిని పొందటానికి చదవాలి. ఆ చావు లేని స్థితిని అది పొందటానికి అది చదవాలి, ఆ చదువు నేర్చుకోవాలి మనం. మిగతా చదువులన్నీ పొట్టెంత నిజమో ఆ చదువులు కూడా ఎంత నిజం, మన దేహం ఎంత నిజమో ఆ చదువులు కూడా అంతే నిజం, ఈ లోకం ఎంత నిజమో ఆ చదువులు కూడా అంతే నిజం. చదువులన్నీ గొప్ప చదువులే, కానీ ఈ చదువులన్నింటికి ఆత్మ విద్య ఆత్మ జ్ఞానం రాదు అన్నాడు భగవద్గీతలో భగవంతుడు. అది కూడా సైన్సే, కానీ సైన్స్ అన్నింటికి అది కింగ్, అది కింగ్లీ సైన్స్. అంతేకా నీ హృదయంలో ఉన్న సత్య వస్తువుతోడు కలిసి ఉంటే, నీ హృదయంలో ఉన్నటువంటి ఈశ్వరుడితోడు కలిసి ఉంటే నీకు ఇంకా బయట సత్పురుషులతో పనే లేదు. నీ లోపల పరమాత్మ ఉన్నాడు, నీ లోపల ఈశ్వరుడు ఉన్నాడు, వాడితోటి కలిసి ఉన్నామనుకో నీ హృదయంలో ఉన్న ఆనందంలో మునిగిపోయిందనుకో నీ మనస్సు బయట ఉన్న ఆనందాల వైపుకి తిరగదది. నీ హృదయంలో ఉన్న సత్యంతో కలిసి ఉంటే బాహ్యంగా ఉన్న సత్పురుషులతో నీకు పని లేదు. నీ హృదయంలో ఉన్న సత్యంతో నీ మనస్సు కలిసి ఉండలేకపోతే అప్పుడు బాహ్యంగా ఉన్న సత్పురుషులతో అవసరం నీకు వస్తుంది. ఎంత జాగ్రత్తగా చెబుతున్నారో చూడండి, మీ హృదయంలో ఉన్న సత్యం మీకు తెలిస్తే ఇబ్బంది లేదు, బాహ్యంగా మీకు సహవాసాలు అవసరం లేదు. ఒక ఆ శక్తి మీకు లేకపోతే, ఆ సత్య సాక్షాత్కారం మీకు అవ్వకపోతే, బయట ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, బాగమేనండి, బయట ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవరో ఆల్రెడీ తెలుసుకుని ఉన్నారో, ఆల్రెడీ తెలుసుకుని ఉన్నారో, ఇంకా తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో, ఎవడైతే బయట సిద్ధ పురుషులు ఉన్నారో, లేదా సిద్ధంగా ఉన్న వస్తువుని తెలుసుకోవడానికి ఎవడైతే సాధన చేస్తున్నారో, వాళ్ళతో సహవాసం నీకు మంచిది. వాళ్ళు కూడా సత్పురుషులతో సమానమే. ఏం చెప్పి సత్యం వాళ్ళకి తెలియకపోయినా దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి. లోపలన్న సత్య వస్తువు వాళ్ళకి తెలియకపోయినా వాళ్ళు కూడా సత్య వస్తువుని తెలుసుకోవడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళు కూడా సత్పురుషులతో సమానమే. ఇంక దాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి అటువంటి వాళ్ళతో కూడా మీరు సహవాసం చేయవచ్చు. చెయ్యి చేస్తే ప్రయోజనం ఏంటంటే, నీ మనస్సు నీ హృదయంలో ఉండిపోతుంది. ఎక్కడైతే ఆనందం ఉందో, ఎక్కడైతే శాంతి ఉప్పు సముద్రం కాదు, ఎక్కడైతే శాంతి సముద్రం ఉందో, ఎక్కడైతే ఆనంద సముద్రం ఉందో, ఆ సముద్రంలో మునిగిపోతుంది. అదే రామకృష్ణ పరమహంసతో ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు అంటాడు. విద్యాసాగరుడు ఇంటికి ఒకసారి తీసుకెళ్తాడు రామకృష్ణుడు. ఆ రామకృష్ణుడు ఏమంటాడండి, ఇదివరకు బోధులు చూశాను, కాలువలు చూశాను, నదులు చూశాను, ఈరోజు సముద్రం చూస్తున్నాను అన్నాడు ఆయన. రామకృష్ణ ఏమన్నాడు, ఈవేళ బోతులు చూశాడట, కాలువలు చూశాడట, నదులను చూశాడట, ఈవేళ సముద్రాన్ని చూస్తున్నాను అన్నాడు రామకృష్ణుడు. అంటే అప్పుడు ఈశ్వరచంద్రుడు విద్యాసాగర్ ఏమన్నాడంటే సముద్రంలో ఏముంటుంది అంటే ఉప్పు ఉంటుంది అన్నాడు. నేను చూసేది ఈ రోజును చూసేది ఉప్పు సముద్రాన్ని కాదు అయ్యా, విద్యా సముద్రాన్ని చూస్తున్నాను అన్నాడు. వాడికి మాట పడిపోయింది. 100 PhDలు 70 BSc లు ఉన్నవాడు మాట పడిపోయింది. అది జ్ఞానం యొక్క వైభవం. 100 కాలేజీలు స్థాపించాడు, 100 హైస్కూల్ స్థాపించాడు. అది గవర్నమెంట్ విద్యాసాగర్ అని విరిగిచ్చింది. వాడు నోరు మూసేశాడు అంటే ఇంకేం లేదు. అది ఆర్టిఫిషియల్ విద్యది, మనస్తోటి నేర్చుకున్న విద్యది. ఇక్కడ సత్యాన్ని అనుభవిస్తూ సత్యాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూ చెప్పిన మాటలు, ఆ మాటలకి ఈ మాటలకి నో కంపారిజన్. అంటే గురువుని అర్థం చేసుకోవడం చాలా కష్టం. రామకృష్ణుడు అంటే నరేంద్రుడికి ఇష్టమే. ఆయన బిఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు, అప్పుడు సెకండ్ ఇయర్. ఏమైనా నరేం ఎదురుకుండా గురువు గారు పరమహంస గారు అంటున్నారు బాగానే ఉంది, చాటుని ఏం చెప్పుకుంటున్నారు నా గురించి అని అడిగాడు. ఎదురుకుండా గురువు గారు అనుకుంటున్నావు, నువ్వు చాటుని పెంచుకోవడం అనుకుంటున్నావు అన్నాడు. అదేంట్రా, అప్పుడు పట్టణంలో పదవి అనుకుంటే అనుకోవచ్చు, నాకు ముఖ్య శిష్యుడు నువ్వు కూడా అనుకుంటున్నావు అంటే నేను కూడా వాళ్ళు కూడా కలిసిపోయానన్నాడు. ఈ పట్టణంలో ప్రజలు అనుకుంటే అనుకోవచ్చు, నన్ను పిచ్చవాడని, నువ్వు నాకు ముఖ్యమైన శిష్యుడువు, నాకు ఆంతరంగికుడువు. పట్టణంలో ప్రజలు అనుకుంటే అనుకునే పిచ్చవాడనికి నువ్వు కూడా అందులో చేరిపోయానంటావండి అంటే నేను కూడా ఈ మధ్యన ఆ పార్టీలో చేరిపోయానన్నాడు. ఎప్పటి నుంచి చేరిపోయావన్నాడు. నిజంగా నువ్వు చేరావని అనుకోవటం లేదు, నువ్వు ఆ పార్టీలో చేరావని అనుకోదు, నువ్వు చేరిపోయానంటున్నావు. ఆ పార్టీలో ఎప్పటి నుంచి చేరిపోయావు నువ్వు, నన్ను ఎప్పుడైనా పిచ్చవాడని, నన్ను ఎప్పుడు పిచ్చవాడని నువ్వు గ్రహించావు అని అడిగాడండి పాపం ఎవడు రామకృష్ణుడు. అప్పుడు నరేంద్ర హృదయంలో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఓసారి నీకు నేను పెద్ద పెద్దవాళ్ళు బెంగాల్లో పుట్టిన పెద్దవాళ్ళందరి గురించి చెబుతున్నాను. బెంగాల్లో అనేక మంది మహాత్ములు పుట్టారు, ఆ మహాత్ముల గురించి నేను మీకు చెబుతున్నాను. నేను ఇచ్చేది మీ హిస్టరీ బాగా చదువుకున్నాను.